విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష చక్రహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాతి వైరించీ సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. శ్రీ గురుభ్యో నమః. పరబ్రహ్మ స్వరూపులైన మన గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ మన మురళిని ప్రారంభించుకుందాం. మురళిలో ఆనవాయితీగా వస్తున్న ప్రకారం భగవద్గీతను ముందుగా మననం చేసుకుందాం. భగవద్గీతలోని సాంఖ్యయోగాన్ని విందాం. సాంఖ్యం అనగా ఏమిటి? ఈశ్వర తత్వము, ఆర్యులని ఎవరిని అంటారో. భారతదేశం నుంచి మురళిలో మొదటిసారిగా మాట్లాడబోతున్న దేవలపల్లి శ్రీహరి గారు వినిపిస్తారు. శ్రీహరి గారు,
థ్యాంక్ యూ. శ్రీ గారు, మాతాపిత స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మ నమః. శ్రీ గురుభ్యో నమః విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క నమస్కారములు. తోటి స్పీకర్స్ కు అభినందనలు. గ్రూప్ ఎందు మీకు షేర్ చేసిన పీడిఎఫ్ ప్రెజెంటేషన్ డాక్యుమెంట్ ను ఓపెన్ చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. ఇక మన గురువుల జ్ఞానామృత ప్రసంగ సింహావలోకంలో ప్రవేశిద్దాం. పదండి. గురువుల కథ నుంచి వెలువడే ప్రతి వాక్యం అమృత వాక్యమే. అట్టి అమృత ప్రవాహం ఎందలి ఒకానొక రత్నమును ఇచ్చట ఆచార్య అమృత వాక్కు శీర్షికన ఫస్ట్ స్లైడ్ ఎందు చెప్పవలసిన జరిగింది. తర్వాత శీర్షికన ఆర్యవాక్కులు పొందపరచడం జరిగింది. ఆర్య శబ్దం ఆరాత్ అనే ధాతువు నుంచి వచ్చింది. ఆరాత్ అంటే దూరంగా ఉండడం. పాపానికి దూరంగా ఉండేవారిని ఆర్యులు గౌరవించదగిన వారు అంటారు. ధర్మాచరణ ఎందు ఎప్పుడూ కూడా మోహంతో కానీ క్రోధంతో కానీ శోకంతో కానీ మనోవికారాలు లేకుండా ధర్మం నుంచి భ్రష్టం కాకుండా శాస్త్ర ధర్మాన్ని నిత్యం అనుసరించే వారు ఆర్యులు అని గురువులు తెలిపి ఉన్నారు. అట్టి ఆర్యులు మేధావి తత్వజ్ఞాసి అయిన అబ్దుల్ కలాం గారు ప్రతిరోజు భగవద్గీత సాంఖ్యయుగం పఠించేవారని, భారత జాతి తరించడానికి సాంఖ్యయుగమును భగవానుడు పలికిన కేవల 2వ మరియు 3వ శ్లోకాల అంతరార్థం చాలునని తెలిపిన వివేకానందుడి మాటలతో సాంఖ్యయోగ ప్రాశస్యాన్ని గురువులు తెలిపి ఉన్నారు. తర్వాత శీర్షికేందు సాంఖ్యయోగ నామ అంతరార్థాన్ని పరిశీలిద్దాం. సాంఖ్యయోగ నామ వైశిష్ట్యార్థాన్ని తత్వపరంగాను జ్ఞానపరంగాను వేదాంతపరంగాను తెలియజేశారు మన సమన్వయ సరస్వతి వేదాంత విద్యానిధి అయిన గురువులు. 24 తత్వాలు అనే సంఖ్యతో చెప్పారు గనక దీనికి సాంఖ్యం అని కపిల దర్శన తత్వపరంగా అర్థం చెప్పబడింది. సమ్యక్ ఛాయతే ఇది సాంఖ్యం. సమ్యక్ సమగ్రముగా, ఛాయతే చెప్పబడిన పరిపూర్ణ జ్ఞానం అని జ్ఞానపరంగా అర్థాన్ని తెలియజేశారు. శుద్ధాత్మతత్వ విజ్ఞానం సాంఖ్యం ఇత్యపి ధీయతి. మణికాని వస్తువు మణిని అంటుకుంటే దాన్ని అంతటినీ దులిపి అసలు మణిని తీస్తాం. అలాగే శుద్ధమైన ఆత్మ చెట్టు అనాత్మైన అవిద్య ఆక్రమించింది. దానిని అంతటినీ దులిపి ఇది శుద్ధ ఆత్మ అని తేల్చి చెప్పే జ్ఞానం ఏదైతే ఉందో అది సాంఖ్యం. అట్టి సాంఖ్య విజ్ఞానం చెప్పే యోగం కనుకనే దీనికి సాంఖ్యయోగం అని పేరు అని వేదాంత అర్థాన్ని గురువులు వివరించడం జరిగింది. తర్వాత 3 శీర్షికల ఎందు కపిల దర్శన తత్వాలను కపిల దర్శనం నాస్తిక దర్శనం కాదు అని గురువులు సమర్థించిన తీరును గమనించవచ్చు. తర్వాత శీర్షిక ఎందలి మొదటి శ్లోకంలోకి ప్రవేశిద్దాం. తం తథా కృపయా విష్ణుం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం వాచ మధుసూదన అని సంజయ ఉవాచతో సాంఖ్యయోగం ప్రారంభమవుతుంది. తం తథా కృపయా విష్ణుం అన్నది అర్జునుని మోహదూష్య దయను సూచిస్తుంది. సాధన సంపత్తి యందు బ్రహ్మవిద్యకు కావలసిన దృఢపడవలసిన అధికారాలను మర్మంగా ఇక్కడ సూచించడం జరిగింది. ఇక తర్వాత చూపిన స్లైడ్ యందు వాటి వివరాలను జతపరచడం జరిగింది. తర్వాత శ్లోకం భగవాన్ ఉవాచ ఇందు ప్రవేశిద్దాం. కుతస్త్వా కస్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అసఖ్యం అకీర్తికరం అర్జున అని భగవాని గలం నుంచి చిరకాలం నిలిచే అమృత వాక్యాలు వెలువడుతున్నాయి. గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ చాలా చోట్ల భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక కోణాలను మాట్లాడడం జరుగుతుంది. భౌతిక అంటే ఇహలోక సుఖాలు, అంటే ఒక పని ద్వారా కీర్తి రావడం వంటిది. ధార్మిక అంటే పుణ్యకర్మ ద్వారా పరలోకమునందు స్వర్గ సుఖాలు పొందడం వంటిది. ఆధ్యాత్మిక అంటే ఫలాపేక్ష లేకుండా ఈశ్వర భావంతో ధర్మాచరణ ద్వారా పొందే పారమార్థిక మోక్షం. మూడు విధాలుగా అర్జున నిర్ణయం తప్పు అని భగవానుడు గుప్తంగా తెలిపిన కోణాలను గురువులు ఆవిష్కరించారు. అనార్య జుష్టం ఆయులు అంగీకరించరు అన్న ఆధ్యాత్మిక దృష్టిని, అసర్గ్యం అది పరం కూడా ఇవ్వదన్న ధార్మిక దృష్టిని, అకీర్తికరం ఇహలోక కీర్తిని ఇవ్వదన్న భౌతిక కోణాన్ని చక్కగా తెలియజేశారు. ఇక తర్వాత శ్లోకం నిండు ప్రవేశిద్దాం. క్లైభ్యం మాస్కమ పార్థ నైతత్పై ఉపపచ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చెప్తోత్తిష్ట పరంతప. నపుంసకత్వాన్ని పొందవద్దు అర్జున, ఈ వంటి వాడికి ఇది తగదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం చెప్వా విడు ఉత్తిష్ట మేలుకో పరంతప శత్రువులు తప్పిచే యూధుడ అని స్వామి రెండో శ్లోకంలో తెలిపి ఉన్నారు. నైతత్పై ఉపపచ్యతే ఎందు త్వయి శబ్దం భౌతికంగా అర్జునుని ఆధ్యాత్మికంగా ఆత్మను సూచిస్తుందని, ఆత్మతత్వం ఎందు క్లైభ్యభావం పనికిరాదని తెలిపి ఉన్నారు. నేను అంటే శరీరం అనుకోవడమే బలహీనత అని, అదే క్షుద్ర హృదయ దౌర్బల్యమని, చక్తోత్తిష్ట పరంతప ఆ అజ్ఞానాన్ని విడిచి మేలుకొమ్మని గురువులు విశ్వపరిచారు. పరంతప ఎందు పరం అంటే ఆధ్యాత్మికంగా అనాత్మ అని, దాన్ని తపింప చేయమని దగ్ధం చేయమని అంతరార్థం. ఇప్పటి వరకు యుద్ధం చేయని భీష్మించి కూర్చున్న అర్జునుడు కృష్ణుడి నుంచి వచ్చిన రెండు చెరుపులతో యుద్ధ సందర్భంలోకి మారాడన్న విషయం 4, 5, 6 శ్లోకాలు తెలియజేస్తున్నట్లు గురువులు తెలిపారు. పూజ్యులైన భీష్మ ద్రోణులపై ఇట్లు యుద్ధం చేయగలనని మహానుభావులైన గురువులను చంపక భిక్షమిత్తుట మేలు అని, యుద్ధం నందు జయాపజయాలు దైవాధీనం అని శరణాకర సిద్ధుడవుతున్న అర్జునుడి మనోవేదనను గురువులు తెలిపారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన విజయ గారికి, సిరి గారికి, సహాయ బృందానికి ప్రమోషన్ తెలుపుతూ సర్వం శ్రీకృణ సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణ. స్వస్తి.
చాలా చక్కగా వివరించారండి శ్రీహరి గారు, ధన్యవాదాలు. జీవుడు మొదట నేను నీవాడిని అని, తర్వాత నీవు నావాడివి అని, ఆపై మనం రెండు కాదు నీవే నేను అని తన ఆధ్యాత్మిక ప్రయాణంలో అహం బ్రహ్మాస్మిగా మిగిలిపోతాడు. శరణాగతి భక్తిగా, భక్తి పరాభక్తిగా, జ్ఞానంగా చివరకు ముక్తిని అందిస్తుంది. తరువాయి భాగాన్ని వెన్నెల కంటి పద్మ గారు వినిపిస్తారు. పద్మ గారు
అండి, ఇక్కడ నుంచి 4వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. 4వ శ్లోకం తదం భీష్మ అహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుది ప్రతియోచ్చామి పూజార్వా హరిశోధన. ఓ శత్రుభయంకర నారాయణ, వివిధ చేయ తగిన వారిపై ఏ విధంగా బాణాలు ఏనయ్యా? గురువున్ హత్వాహి మహానుభావాన్ ఏయో భోక్తు భక్ష మహిమలో హత్వాన్ని కామాస్తు గురువుని హైవ ఇంద్రియ భోగాన్ రుద్ర ప్రదిద్దాన్. వీరందరూ పెద్దలు మహనీయులు, అటువంటి వారిని వధించి ఆ నెత్తుకి కూడు భుజించి భోగాలు అనుభవించటం కంటే దుఃఖం ఎత్తుకోవటం మేలయ్యా. పైగా ఈ యుద్ధం నేను జయిస్తానో జయించనో ఏది తెలియడం లేదు, సన్నిధిద్ధంలో ఉన్నవాడిని. అలాగే దుఃఖం ఎత్తుకోవాలో యుద్ధం చేయాలో తెలియట్లేదు, ఎవరిని చంపి నేను బ్రతకలేనో వారితో యుద్ధం చేయబోతున్నానయ్యా. ఇప్పుడు తెలియంతనంలో ఒకటే చేస్తున్నాను, మరి నువ్వేదిక్కయ్యా అని పాదాల మీద పడ్డాడు అర్జునుడు. భగవద్గీత అనే ఒక గొప్ప శాస్త్రం ఆది గురువు అయిన నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుని ముఖం నుంచి మనకి రావడానికి కారణమైన తొలి శ్లోకం అర్జునుడి నోటి వెంట పలకబోతున్నాడు. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. కార్పణ్య దోషోపహత స్వభావ తుచ్ఛామిత్వా ధర్మ సమ్మూఢ చేత నిత్యేయస్యా నిశ్చితం బ్రూహి తన్వే శిష్యస్తేహం సాధిమాం స్వాం ప్రసన్న. ఈ శ్లోకం గొప్పదైతే ఇందులో చివరి వాక్యం ఇంకా గొప్పది. ఎందుకంటే బ్రహ్మ విద్య తెలుసుకోబోయే ముందు ఆడుతున్న మాట కనుక. స్వామి, నేను ఆత్మజ్ఞాన శూన్యత అనే అవిద్య చేత దెబ్బతిన్నటువంటి వాడను. నా మనసు అజ్ఞానం చేత దెబ్బతిన్నదయ్యా. దుచ్చామిత్వ నిన్ను అడుగుతున్నాను. ఎందుకంటే ధర్మ సమ్మూఢ చేత కార్పణ్య దోషోపహత స్వభావ. ఏది ధర్మమో తెలుసుకోలేని ఒక అవివేకం నాకు వచ్చింది. ధర్మాధర్మ నిర్ణయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకే నువ్వే నాకు ఏది శ్రేయస్సో నిశ్చితంగా చెప్పు. ఇప్పటి వరకు నువ్వు నాకు మిత్రుడవు, సఖుడవు, సారథి, సలహాదారుడవు అన్నీను, ఇప్పుడు మాత్రం కేవలం గురి చూపించే గురుడివి. నా స్వామి ప్రపన్నుడై నిన్ను శరణు వేడుకుంటున్నాను. విష్ణం వందే జగద్గురు. సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధదా సిద్ధ సాధన. ఈ ప్రపన్నత్వం ఎలా ఉంటుంది అంటే స్వమైవాహం మమైవత్వం. స్వవైవం ఇది ద్వయ. మొదటి వాడినయ్యా, మొదట నీ వాడినయ్యా అంటాడు. క్రమంగా నువ్వు నా వాడివయ్యా అని పెడతాడు. ఆ పైన నువ్వే నేనయ్యా అని అంటాడు. జగద్గురువు సహజ సిద్ధుడు, నిత్య సిద్ధుడు అయినటువంటి పరమాత్ముడు గురువుగా లభించాడు. జ్ఞానాన్ని గ్రహించడానికి అధికారం ఎలా వస్తుంది అంటే ప్రపన్నుడే శిష్యత్వాన్ని స్వీకరించాలి. అంటే పరమాత్మని గురువుగా స్వీకరిస్తూ తన శిష్యత్వాన్ని అంగీకరించడం. స్వభావత అందరూ ఒకటే, కానీ అందరికీ ఒకే ధర్మం మాత్రం ఉండదు. ధర్మం సాపేక్షం. దయతో అన్ని విడిచిపెట్టి దిక్ష పెంచుకుంటానన్నావు, కానీ శత్రుడవైన నీకు తగదయ్యా. విష్ణుడి వచనమంతా ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయనే ఆనందం, ఆనందమే సహజం, అజ్ఞానమే దుఃఖం. ఆ దుఃఖం సంయోగం నుంచి యోగం కల్పించడమే అసలైన యోగం. ఆ యోగం ఇచ్చే యోగీశ్వరుణ్ణి నేనే అంటున్నాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ ఇలాంటి ప్రపన్నుడైన భక్తుడు ఉంటే స్త్రీ విజయం ధృతి అన్నీ ఉంటాయి, మరి సుఖదుఖాలకి తావే లేదు. అర్జునుడు ధర్మశిక్షం తెలియనందువలన పరిస్థితి అయోమయంగా ఉన్నదై శోకం కలిగించాడు. ఓ అర్జున, శోకింపదగని వారి గురించి నీవు శోకిస్తున్నావు, పైగా జ్ఞానిలా మాట్లాడుతున్నావు. జ్ఞానులైన వారు పోయిన వారి గురించి కానీ పోని వారి గురించి కానీ దుఃఖించారు. మాత్ర ప్రశాస్తు కౌంటేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అగమాపాయనో నిత్యక్షస్వ భారత. తితిక్షస్వ భారత, తితిక్షస్వ అంటే సహనము వహించి ఉండు అన్నాడు. సుఖదుఖములందు చెలించకుండా ఉండే దాన్ని సహనము అంటారు. కౌంటేయ భారత అనేది అర్జునుడి పేరు. శీతోష్ణములు సుఖదుఖములు అనే ద్వంద్వములు. మాత్రా స్పర్శలు, స్పర్శ అంటే అనుబంధం, మాత్ర అంటే ఇంద్రియము. ఈ ఇంద్రియములకు కలిగిన స్పర్శ చేత సుఖదుఖములు శీతోష్ణములు తెలుసుకున్నాం. ఈ సుఖదుఖములు శీతోష్ణములు ఎలాంటివి అంటే ఆగమా పాయను, వచ్చేది పోయేది. కృష్ణ పరమాత్మ మన అనుభవాల్లో నుంచే చెప్తున్నాడు ఆత్మతత్వం. తల్లి పిల్లవాడికి ఎలా చెప్తుందో అలా దేహీ దేహం గురించి మనకు చెప్తున్నాడు పరమాత్మ. శీతోష్ణములు, శారీరక ధర్మములు, సుఖ దుఃఖములు, మనోధర్మములు, వీటిని అంతఃకరణ ధర్మములు కూడా అని కూడా అంటారు. మాత్ర అని ఎందుకన్నారు అంటే మాత్ర అన్నప్పుడు దేహానికి సంబంధించిన ఇంద్రియములు మాత్రమే మాత్రలా, మనసు అంతఃకరణము కూడా ఇంద్రియమే. మనకు సంబంధించినటువంటి సుఖదుఖములు ఇందులో చెప్పబడి వీటిని మాత్రలు అని ఎందుకన్నారు? మాత్ర అంటే పరిమితి. మన ఇంద్రియాలకు కూడా పరిమితి విధించి కొలత కలిగిన ఇంద్రియములతో స్పర్శకందని విషయంలో వలన మనం శీతోష్ణ సుఖదుఖాలను అనుభవిస్తున్నాం. ఇవి ఆగమన పాయనం, వచ్చేవి పోయి అని తెలుసుకొని ఉండి దీనినే సమతత్వం అంటారు. వ్యవహిన్న వ్యదయంతేతే పురుషం పురుష శభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఈ ఆగమపాయన ధర్మము కలిగినటువంటి సుఖదుఖములు ఎటువంటి పురుషుల్ని కదిలించవో వాడు ధీరుడు. వికారములు కలిగించే పరిస్థితులు ఉన్నా కూడా వికారం చెందక ధీరత్వంగా ఉండేవాడే ధీరుడు. వాడే అమృతత్వాయ కల్పతే, వాడు అమృతత్వాన్ని పొందటానికి అర్హుడు. నువ్వు యుద్ధాన్ని చేయడానికి వచ్చావు, ఇక్కడ అందుకు యుద్ధం చేయాలి. నీ కర్తవ్యం యుద్ధం చేయటం, ధర్మరక్షణ కోసం యుద్ధాలు చేయాల్సిన బాధ్యత నీకుంది. నేను యుద్ధము చేయను అని వేదాంత వాక్యం చెప్పావు. సుఖదుఖాలు వచ్చేవి పోయేవి అయినా చెలించకుండా ఉండు. ఎప్పుడైతే ఈ కర్తవ్య నిష్ట కలుగుతుందో నిజానికి ప్రపంచంలో అవినీతి కూడా ఉండదు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందాపనమస్తు.
చాలా బాగా చెప్పారండి పద్మ గారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. మంచుకొండ దగ్గరికి వెళితే చల్లదనాన్ని ఇస్తుంది, అది దాని స్వభావం. మన గురువు గారిని స్మరించగని భగవంతునిపై భక్తిని భగవత్ తత్వాన్ని అందించగలరు, అది ఆయన స్వభావం. దేవతలకు ఒక గుణం ఉంటుంది, మనం వారికి ఎదురైనా వారు మనకు ఎదురైనా అడగకుండానే వరాలు ఇస్తారట, అది వారి సహజ గుణం. కానీ దేవతలు అందరికీ కనపడదు. గురువు భూసురులు అంటే భూమిపై తిరిగే దేవత. మనం గురువు గారిని స్మరించినా ఆయనకి మనం గుర్తుకు వచ్చినా జరిగే ఫలితం మనం భగవంతునికి దగ్గరవ్వడమే. ఈ ముఖ పంచచతి ద్వారా కరుణరూపిణి అయిన యోగమాయను తన అనుగ్రహ భాషణ రూపంలో మనకు అందించి ఆ జగన్మాతకు మనల్ని మరింత చేరువ చేస్తున్నారు మన గురువు గారు. ఆ మహాత్మునికి ఆయురారోగ్యాలను తన సంపూర్ణ కరుణా కటాక్షాలను ఆ జగన్మాత నిరంతరం అందించాలని మనం అందరం ప్రార్థిద్దాం. ఇది మన దినచర్యలో గురువు గారి కోసం ప్రథమ ప్రార్థన కావాలి. ఇది మన కనీస కర్తవ్యం. మూక పంచచతిని బహుళ ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారు కంచి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. వీరు నడిచే దేవుడు. వీరు మూక పంచచతిని మరియు సౌందర్య లహరిని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయ గోడలపై లిఖింపజేశారు. అమ్మ అనుగ్రహంతో మూక పంచచతిని రచించినది మూక కవి. వీరు దుర్వాసో మహర్షి అవతారంగా మన పురాణాలు ప్లే చేస్తున్నాయి. జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు మోక్షపురి అయిన కాంచీపురంలో సర్వజ్ఞ పీఠం స్థాపించారు, అదే కంచిపీఠం. ఆదిశంకరుల తర్వాత సురేశ్వరాచార్యులు వారి పరంపరలో 20వ పీఠాధిపతిగా శ్రీ 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 మూకశంకరేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారు. వీరు క్రీస్తు పూర్వం 398వ సంవత్సరం నుండి 437వ సంవత్సరం వరకు అంటే 39 సంవత్సరములు కంచి పీఠాధిపతిగా ఉన్నారు. వీరి తండ్రి గారి పేరు శ్రీ విద్యావతి. వీరు ఖగోళ జ్యోతిష్కులు. ఉజ్జయిని పాలించిన విక్రమాదిత్యుడు, కాశ్మీర రాజు ప్రవలసేనుడు మరియు మాతృగుప్తుడు మూకశంకరులను అనన్య భక్తితో సేవించారు. కామాక్షి అమ్మవారే మూకశంకరుల వాక్కుగా ప్రకటితమై అన్ని తరాల వారిని అందరినీ కటాక్షిస్తోంది. మూకశంకరులు అమ్మవారి సేవలో తరించి శ్రీ దాసునామ సంవత్సరం శ్రావణ పూర్ణమి నాడు గోదావరి నదీ తీరంలో ముక్తిని పొంది కామాక్షి ఏకాంబరేశ్వరులు ఐక్యమయ్యారు. వీరు రచించిన ముఖ పంచతిలోని మొదటి భాగాన్ని మనకు మాధవి నందుల గారు వినిపిస్తారు. మాధవి గారు
శ్రీ గురుభ్యో నమః. దూర్వాస మహర్షి వారు కృతయుగంలో 2000 శ్లోకాలు రచించారు. త్రేతాయుగంలో ఆయనే మళ్లీ పరశురాముడిగా వచ్చి 1500 శ్లోకాలు అమ్మవారి మీద రచించారు. ఆయనే మళ్లీ తిరిగి ద్వాపర యుగంలో ధౌమ్యుడిగా అవతరించి 1000 శ్లోకాలు రచించారు అమ్మవారి మీద. ఆయనే తిరిగి మూకశంకరులుగా వచ్చి కలియుగంలో 500 శ్లోకాలు అమ్మవారి మీద రచించారు. ఇది సాక్షాత్తు దుర్వాస మహర్షియే మార్కండేయ పురాణంలో చెప్తారు. మూక పంచశత ఎలా వచ్చిందంటే, ముందు ఆర్యా శతకం ద్వారా అమ్మవారిని భావించగా భావించగా అమ్మ తన పాదాలను చూపిస్తుంది, అదే పాదారవింద శతకం. ఆ సంతోషంలో అమ్మవారిని స్తుతించగా అది స్తుతి శతకం అయింది. స్తుతి చేయగానే అమ్మవారు లాలనగా చూడటమే కటాక్ష శతకం. కటాక్ష శతకం విని అమ్మవారి చిరునవ్వు చిందిస్తుంది, అదే మందస్మిత శతకం. ఈ క్రమంలోనే మూకశంకరులు మూక పంచశతిని కూర్చారు. ఇందులో మొదటి శ్లోకం, కారణపర చిద్రూప కాంచీపుర సీమ్ని కమపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీర స్తబక కోమలాంగలత. ఈ శ్లోకంలో కకార బాహుళ్యం బాగా కనిపిస్తుంది. కాది విద్యా స్వరూపమే పంచదశి. కాది విద్య అంటే అమ్మవారి షోడశీ విద్య. అందువల్ల పంచదశీ రూపం ఈ శ్లోకం అని చెప్పటం ఉద్దేశం. కారణ అంటే అన్నిటికంట ముందర, పర అంటే సర్వోత్కృష్టమైన, చిత్రూప అంటే కేవల చైతన్య స్వరూపం, సర్వశక్తులకి మూలమైన చైతన్యం. సర్వజగత్ కారణమైన పరచిత్రూప అటువంటి తల్లి కాంచీపుర సీమలోని కమపీఠానికి వచ్చింది. కాంచీ అంటే అర్థం తెలుసుకుందాం. కాంచీ అంటే మొలనూలు అని అర్థం. భూమి మొత్తాన్ని ఒక గోరూపంగా తీసుకుంటే భూమికి నాభిస్థానమే కాంచీ. అక్కడే కదా మొలనూలుతో గోవుని అలంకరిస్తారు. ఆ విధంగా సాహిత్య పరంగా మొలనూలు అనే అర్థం సరిపోయింది. ఇక భూమి మీద 64,000 శక్తి పీఠాలు ఉన్నాయి. వాటిలో 64 గొప్పవి. వాటిల్లో మరి మళ్ళీ 50 శక్తి పీఠాలు ప్రధానం. ఈ 50 శక్తి పీఠాలు 50 అక్షర శక్తులు మాతృకావర్ణ రూపిణికి సంకేతం. వాటిలో మళ్ళీ 24 ప్రధానం. వాటిలో 18, వాటిలో 3 అత్యంత ప్రధానం. అవి కామపీఠం, జాలంధర పీఠం, ఓఢ్యాన పీఠం. ఓఢ్యాన పీఠాన్నే కామాఖ్య అని వ్యవహరిస్తారు. సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైన తరువాత పరమేశ్వరుడు కామాఖ్యలోనే తపస్సు చేశాడు. అందుకే ఆ కామాఖ్య అమ్మవారికి అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం. ఇక కామకోటి అన్న కామపీఠము అంటే శక్తిపీఠం అని అర్థం. కామపీఠం అంటే మన శరీరంలో మూలాధారం నుంచి నాభిస్థానం వరకు కామపీఠం అని చెప్పబడుతుంది. ఇక మంత్రస్వరూపంలో శ్రీమద్ వాగ్భవ కూటమే కామపీఠం. కాంచీపురము కాశీ శివుడికి రెండు కళ్ళు. ఇక కాంచీ గురించి ఛాందోగ్య ఉపనిషత్తులు ఏం చెప్పారంటే బ్రహ్మపురము అని వ్యవహరించారు. కాంచీ అనే పేరు ఎందుకు వచ్చిందో శివుడు చెబుతున్నాడు. కా అంటే బ్రహ్మము లేదా సదాశివుడు, అంచి అంటే ఉన్న చోటు, కంచి అంటే పరబ్రహ్మ స్థానము. మరొక అర్థం ఏంటంటే అంచి అంటే పూజింపబడినది, కా అంటే ప్రజాపతి లేదా చతుర్ముఖ బ్రహ్మ. సో చతుర్ముఖ బ్రహ్మ గారి చేత పూజింపబడినది కాబట్టి కాంచి. ఇక్కడ అమ్మవారు 4 రూపములతో ఉంటారు. స్థూలంగా అమ్మవారు మహాత్రిపుర సుందరి రూపంలో కాంచీలో ఉంటారు. సూక్ష్మ రూపంగా ఆలయంలో ఉంటారు. మరొక రూపం శివలింగాకారంలో ఏకాంబరేశ్వరుడుగా ఉంటారు కాంచీలో. మరొక రూపం వరదరాజస్వామిగా కాంచీలో ఉంటారు. ఇక్కడ వరదరాజస్వామి అంటే వెంకటేశ్వర స్వామియే కదా. అమ్మవారు కూర్చుంటే కామాక్షి, నుంచుంటే వెంకటేశ్వర స్వామి. కాబట్టి వీళ్ళిద్దరికీ భేదం లేదని చెప్పటమే గురువు గారి ఉద్దేశ్యం. కాశ్మీర స్తబక అంటే కుంకుమ పూల గుత్తి వంటి ఎర్రని కాంతులు కలిగిన తల్లి. లత అంటే అటువంటి నాజూకుతనం, లత వంటి తీగ వంటి నాజూకుతనం కలిగిన తల్లి. కాంచి అంతా తిరుగుతోంది. కాచన అంటే ఒకనక మాటతో చెప్పలేని, మనసుతో ఊహించలేని దయ. ఈ శ్లోకం తాత్పర్యం ఏంటంటే మనసుతో మాట చెప్పలేనటువంటి ఒకనొక దయ కాంచీపురం అంతా తిరుగుతుంది. ఆ తల్లి ఎవరు తిరుగుతోంది అంటే అన్నిటికీ మూలమైన, సర్వ చైతన్యాలకి మూలమైన ఆ తల్లి తిరుగుతుంది. ఎలా ఉంది ఆ తల్లి అంటే కుంకుమ పూల గుత్తి వంటి ఎర్రని కాంతులతో ఆ తల్లి ఉంది అని చెప్పటం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. 2వ శ్లోకం, కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాసం కఠిన స్థనభర నమ్రం కైవల్యానంద కందం అవలంబే. ఇక్కడ తిలకం అంటే శ్రేష్ట స్థానము. కాంచీ అంతటికి శ్రేష్టమైనది అమ్మవారు కామాక్షితల్లి. ఆవిడ ఎలా ఉంది, చరకవిల్లు పూల బాణాలు పట్టుకుని ఉంది, అంకుశం పట్టుకుని పైన రెండు చేతులతో ఉంది. ఆవిడకి కఠినమైనటువంటి స్థనములు ఉన్నాయి. అంటే సమస్త సృష్టిని పుష్కరించడానికి సూర్యచంద్రుడు వంటి స్థనములతో మాతృస్థానములని చెప్పటం. కైవల్యానంద కందం, కైవల్యానందం అంటే మోక్షం అనే సుఖం. అటువంటి మోక్ష సుఖానికి కందం మూలమైనది ఆ తల్లి. అటువంటి ఆ తల్లిని ఆశ్రయిస్తున్నాను. ఈ శ్లోకం తాత్పర్యం ఏంటంటే మోక్ష సుఖానికి మూలమైన అటువంటి ఆ తల్లి, చరకబిల్లు పుల బాణాలతో పట్టుకుని కాంచీలో ఉన్న తల్లిని ఆశ్రయిస్తున్నాను. మరొక శ్లోకం, చింతిత ఫల పరిపోషణ చింతామణి రేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభ చిత్తం శిశిరయతు చిత్ సుధాధార. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తర్వాత స్పీకర్ అందిస్తారు. శ్రీ గురుభ్యో నమః.
చాలా చక్కగా వినిపించారు మాధవి గారు, ధన్యవాదాలండి. ఉపశంకరులు దుర్వాసో మహర్షి అవతారం అని తెలుసుకున్నాం కదా. ఈ దుర్వాసో మహర్షి ఎవరు అంటే, త్రిపురాసుర సంహారంలో శివుడు సంధించిన బాణము యొక్క మొనలో అగ్ని రూపంలో విష్ణువు కొలువై రాక్షసులను సంహరించాడు. పిమ్మట ఆ బాణం శివుని చేరింది. ఆ బాణమును శివుడు అగ్నితో సహా తన ఒడిలోకి చేర్చుకున్నాడు. అది శిశువుగా ఋషిగా మారింది. హరిహరులకు అభేదమని ఈ ఋషీశ్వరుడు దుర్వాసో మహర్షి అని శివుడు తెలియజేశాడు. దుర్వాసో మహర్షికి క్రోధభట్టారకుడనే పేరు ఉంది. ఇతను పరమ పూజ్యుడు. మహర్షుల కోపాలు శాపాలు రెండూ అనుగ్రహ రూపాలే. గర్గ సంహిత ఆధారంగా దుర్వాసుడు అంటే దుర్వాస రసాపానం చేసి తపస్సు చేసిన వాడు. ఇంకొక అర్థం, సరైన వస్త్రములు ధరించక వధూత లక్ష్ములతో ఉన్నవాడు. మరి ఒక అర్థం, దేహాత్మ భ్రాంతి లేనివాడు. వేరొక అర్థం, ఆత్మకు అభిన్నుడై ఉన్న బ్రహ్మజ్ఞుడు. ఈయన ఎన్నో యుగాల కిందటి వారు. వీరి ఆశ్రమములు దక్షిణాదిన ఉన్న అరుణాచల ప్రదక్షిణలతో తపోభూమిగా దర్శనమిస్తాయి. అక్కడ ఆయన ఆలయము విగ్రహము కూడా ఉన్నాయి. గొప్ప వైరాగ్యవంతులు అక్కడ ఇప్పటికీ ఉంటారు. మరో చోట పాండ్యదేశంలో ఆయన తపోభూమి ఉంది. ఈయనను ఉపాసించి సాక్షాత్కరించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో దుర్వాస మహర్షిని ఉపాసించి సాక్షాత్కరించుకున్న వారు జమ్మూ కాశ్మీర్ లోని రణభీర్ సంస్కృత విద్యాపీఠమునకు సంబంధించిన శ్రీ అమృత వాక్యవుల అనే మహాత్ములు ఉన్నారు. దుర్వాస మహర్షి గొప్ప శ్రీవిద్య ఉపాసకులు. శ్రీవిద్య అంటేనే అమ్మ విద్య. శివుడు మాత్రమే అందించగల విద్య. శ్రీవిద్యకు 12 మంది గురువులు ఉన్నారు. శివుడు, సుబ్రహ్మణ్యుడు, కుబేరుడు, చంద్రుడు, మాతా లోపాముద్ర, మన్మధుడు, ఇలా ఈ గురు పరంపరలో దుర్వాసో మహర్షి కూడా ఉన్నారు. యుగాల క్రితం అమ్మ కామాక్షి దేవతలకు తెలియజేస్తుందట, సాక్షాత్ శివస్వరూపుడైన దుర్వాసుడే కామాక్షి ఆలయంలో పూజా విధానాన్ని ఆరాధనా విధానాన్ని ఏర్పాటు చేస్తాడని. అదేవిధంగా దుర్వాసో మహర్షి తన 6 శిష్యులకు సౌభాగ్య చింతామణి అనే ఆగమ గ్రంథం ప్రకారం ఉపదేశించి నిర్దేశించారు. యుగాల నాటి ఆ పరంపరే ఈనాటికి కామాక్షి ఆలయంలో పూజగా ఆరాధనగా కొనసాగుతూనే ఉంది. ఇంతటి ఉపాసకునికి శివస్వరూపానికి దుర్వాసనే నమః అని నమస్కరించుకుంటూ మూక పంచసతిలోని తర్వాతి భాగాన్ని చిప్పాల భ్రమరాంబ గారు వినిపిస్తారు. వీరు మురళిలో మొదటిసారిగా మాట్లాడుతున్నారు. వీరు కూడా భారతదేశం నుంచే మాట్లాడుతున్నారు. భ్రమరాంబ గారు.
శ్రీ కామాక్షి పరదేవతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాశ్మీర స్తవక కాంగి అనే రూపాన్ని చెప్పి ఆ రూపం యొక్క వర్ణన 2వ శ్లోకంలో చెబుతున్నారు. కాంచీపురంలో అమ్మ తిలకస్థానముగా ఉన్నది. తిలకం అంటే శ్రేష్టం, అన్నింటిలోనూ గొప్పది అని అర్థం. నాభి నుంచి ఉన్న మొత్తం వలయంలో కేంద్ర బిందువు వద్ద ఉన్న శక్తియే కాంచీ తిలకం. కారణపర చిద్రూప కాంచీ తిలకమైన ఆ తల్లి కోదండం, బాణాలు, అంకుశం, పాశం ధరించి ఉన్నదట. మనోరూప ఇక్షు కోదండ పంచ తన్మాత్ర సాయిక ఆ పరతత్వము ప్రత్యక్షమవుతున్నది. తర్వాత మూక కవి మాతృస్థానం వర్ణిస్తున్నారు. కఠినమైన ఉన్నతమైన వక్షస్థలంతో జగన్మాత స్వరూపం గోచరిస్తున్నది. సర్వ జగత్తు ఆ తల్లి సన్యం ద్వారానే పోషింపబడుతున్నది. మాతృత్వాన్ని స్ఫురింపచేస్తున్నాడు మూక కవి. సూర్యచంద్రౌ సనోదేవ్య, సూర్యచంద్రులే అమ్మ యొక్క తనస్థానంలో ఉన్నారు. భక్తులు అమ్మవారి అనుగ్రహం కోసం వంగి నమస్కరిస్తుంటే ఆ భక్తులను అనుగ్రహించడం కోసం ముందుకు వస్తున్నట్లుగా, భక్తులను రక్షించడం కోసం సిద్ధం అన్నట్లుగా కాంచీపురంలో అమ్మ కొద్దిగా వంగినట్లు ఉంటారు. అమ్మది దయ, భక్త వాత్సల్యము, కైవల్యానందము అనగా జీవ బ్రహ్మైక్యము. జీవము బ్రహ్మముతో ఐక్యమైపోయి అద్వైత స్థితిని పొందినప్పుడు కలిగే ఆనందము, అది ఏ మోక్షము. ఆ కైవల్యానందమునకు అమ్మ కందము. కందము అంటే దుంప, ఆనందం యొక్క సాంద్రీయ స్థితి, గట్టి ఆనందము. అమ్మ మోక్షానంద స్వరూపము. బ్రహ్మానందమునకు మూలమైన ఆ తల్లిని అవలంబే నేను ఆశ్రయిస్తున్నాను. అలాంటి తల్లిని నేను ఆధారంగా స్వీకరిస్తున్నాను. తరువాత మూక కవి సాధనకు అద్భుతమైన శ్లోకం చెబుతున్నారు. చింతిత ఫల పరిపోషణ చింతామణి ఏవ కాంచనిలయే చిరతర సుచరిత సులభ. అమ్మవారి సౌందర్యము చింతామణితో పోల్చబడినది. చింతన వలన లభించే స్వయం ప్రకాశక స్వరూపుని అమ్మ భక్తుల పాలిట చింతామణి.
ఒక మంత్రాన్ని మనస్సు లోపల చింతన చేస్తే ఆ మంత్రం యొక్క ప్రకాశం వస్తుంది. ఆ మంత్రమే చింతామణి అవుతుంది. అమ్మవారు చింతామణి గృహాంతస్థ. చింతామణి గృహ కేంద్రంలో అమ్మ కూర్చుని ఉంటే అమ్మ నుండి వచ్చిన వెలుగులే సర్వమంత్రములు. శ్రీ విద్యలో మంత్రములకు రశ్మిమాల అని పేరు. అమ్మ నుండి వచ్చిన మంత్రాలు కిరణాలు అయి అమ్మ చుట్టూ గృహంలా ఉన్నాయి. కిరణాల మధ్య బింబంలా అమ్మ ఉన్నదట. సర్వమంత్రములకు మూలమైన తల్లి చింతామణి ఏవ. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన చింతన చేసే వారి యొక్క ఫలములను పరిపూర్ణంగా అనుగ్రహించే తల్లి. పరిపోషణ అంటే పరిపుష్టిగా తీర్చడం, కోరికలను సమృద్ధిగా తీర్చేస్తుంది. మరి కోరిక పుట్టకుండా చేసే జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదిస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. కనుకనే అమ్మ సిద్ధిత ఫల పరిపోషణ. అమ్మ కరుణ వల్ల అన్ని సులభమవుతాయి. చిరతర సుచరిత సులభ. చిరతర చాలా కాలము, బహుకాలపు సచరిత్ర గల వారికి అమ్మ సులభంగా లభిస్తుంది. సుచరిత అంటే చరణము, ఆచరణము, నడవడిక, మేలైన ప్రవర్తన. శాస్త్రము చెప్పినటువంటి దానిని ఆచరిస్తూ 10 మందికి హితము కలిగించే ధార్మికమైన జీవనం ఏదైతే ఉందో అది సుచరిత. చిరతర అంటే అనేక జన్మల 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 సాధన. అనేక జన్మలలో సత్కర్మలు చేసినటువంటి పుణ్యము ఉంటే దానిని ఈ జన్మలో కూడా బహుకాలము నీవు కొనసాగిస్తే అటువంటి సచ్చరిత్ర వల్ల, సత్కర్మాచరణ స్వధర్మాచరణ వల్ల చిత్తము శుద్ధమై పరిపక్వత ఏర్పడుతుంది. అలాంటి చిత్తశుద్ధి ఏర్పడిన వారికి బ్రహ్మజ్ఞాన స్వరూపుని అయిన చింతామణి సులభంగా లభిస్తుంది. పుణ్యకీర్తి, పుణ్యలభ్య, పుణ్యశ్రవణ కీర్తన. నా అనేక జన్మల సుచరిత్ర వల్ల అమ్మ లభించింది కాంచీపురంలో అంటున్నారు మూక కవి. కాంచీపురంలోని అమ్మ నా చిత్తమును శుచిరేయతు చల్లవరుచుగాక. తాపత్రయాలు 3 శాంతించడమే మోక్షము. 3 తాపత్రయాలను శాంతింపచేసే చల్లని ధార కావాలి. ఆ ధార ఏమిటంటే చిత్ సుధాధార. ఆ ధార లహరి నిరంతర ప్రవాహ రూపంగా ఉన్నటువంటి తల్లి అమ్మవారు. చిద్రూపునిగా ఆనంద రూపునిగా తల్లిని సాక్షాత్కరింపచేసుకున్న వారిని ఆ చిదానంద లహరి చల్లబరుస్తున్నది. ఆ జ్ఞానానంద అనుభవము చిరతర సుచరిత్ర గల వారికే లభిస్తున్నది. సిద్ధి సాధన రెండూ ఈ శ్లోకంలో ఉన్నవి. సిద్ధి అనేది చిత్ సుధాధార, సాధన చిరతర సుచరిత. పంచసర శాస్త్రము అంటే కామశాస్త్రము. పంచసర శాస్త్ర నైపుణ్యములో అమ్మ చూపు పరమాచార్య. పరమాచార్య అంటే ఎవరిని మించి మరొక గురువు ఉండరో ఆయనను పరమాచార్య అంటారు. కామచేత అయిన శివుడు నిర్వికారుడు. కేవలము శుద్ధ బ్రహ్మముగా ఉన్న పరమాత్మ చేత సృష్ట్యాది పంచకృత్యములు చేయించాలంటే ఆయనలో ఆ ప్రేరణ రూప శక్తిగా అమ్మ పనిచేస్తుంది. ఆవిడే సంకల్పము కామము. సత్య కామ సత్య సంకల్ప. అందుచేత అమ్మ అంటే చూపుల తల్లి. ఆవిడే కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి. పరమేశ్వరుని యొక్క చైతన్య శక్తి ప్రపంచంలో ప్రసరించడమే అమ్మ కన్నులు అని చూపించడం. ఆయనలో శక్తిని వ్యాకోచింప చేసినటువంటి ఈశ్వరాత్మిక శక్తి అమ్మవారు. పంచసర శాస్త్రము అంటే మన్మథుడు ఉపాసన చేసిన విద్య. కామజేత అయిన శివుడు ఆ తల్లి యొక్క చూపుల నుంచి వచ్చిన కోట్ల కొలది మన్మథుల శక్తికి ఓడిపోయాడట. మన్మథుడు అమ్మ కన్నుల్లోంచి ఏదో అనిర్వచనీయమైన దయను పొందాడు. కనుకనే జగత్తంతా జయిస్తున్నాడు. అలాంటి శక్తినివ్వగల చూపు కనుక అమ్మ పరమాచార్యేనా. అమ్మ కృపతో చూసిన చూపుల నుంచి గురు పరంపర మనకు లభిస్తుంది. ఆ గురువుల ద్వారా అమ్మమ్మ కృప మనకు లభిస్తుంది. తర్వాత శ్లోకం బాలామంత్రంలోనే మొదటి బీజాక్షరంతో మొదలయ్యే శ్లోకం. ప్రతి పాదములో మొదటి అక్షరం ఐకారం వస్తుంది. అమ్మవారు చంద్రస్వరూపుని, సంసారంలో ఉన్న అమృత బింబము. పరమేశ్వరుని యొక్క ఐకాత్మ్య ప్రకృతి అయిన ఐశ్వర్యము చంద్రశేఖరుని నుండి అవిభాజ్యము. చంద్రశేఖరుని శాశ్వతమైన ఐశ్వర్యమే కాంచీపురంలో ఉన్న తల్లి. శిరస్సున చంద్రలేఖను దాల్చిన కామాక్షి శివుని నుండి విడివడని శక్తి. వేద తాత్పర్యమైన పరతత్వమే అమ్మవారు. వేదములన్నిటి యొక్క పరమార్థ వస్తువు. అలాంటి పరమార్థ వస్తువును కాంచీపురములో కామాక్షిదేవి రూపంగా నేను భావన చేస్తున్నాను అంటున్నారు మూక కవి. కామకోటి పీఠములో అమ్మవారిని చూస్తున్నాను అంటే మోక్షభూమికలో అమ్మవారు దర్శనమైనది అని అర్థం. సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తు.
చాలా చక్కగా వినిపించారండి. మరోసారి మాట్లాడుతున్నట్టుగా వీరందరూ లేరు. చాలా బాగా సాధన చేసి చాలా బాగా ప్రిపేర్ అయ్యారు మీరందరూ. ధన్యవాదాలండి. ఆ జగన్మాత కామాక్షి గురించి తెలియాలన్నా ఆరాధించాలన్నా అది చివరి జన్మ అయి ఉండాలి, లేదా శివాంశ అయినా అయి ఉండాలి. ఆఖరి జన్మ అయితేనే అమ్మని ఆరాధించాలనే బుద్ధి పుడుతుందట. ఆఖరి జన్మ వారికి శివానుగ్రహం లభిస్తే అమ్మను ఆరాధిస్తారని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. కామాక్షి అమ్మ మరువంపు మొలక, పటికబెల్లపు కొండ, మరువపు మొక్కలోని ప్రతి అణువు సువాసననిస్తుంది. పటికబెల్లముని ఏ వైపు నుంచి రుచి చూసినా తీయదనాన్నే అందిస్తుంది. అలాగే అమ్మే కరుణ, ఆ తల్లి రూపం ఆ పాదమస్తకం కరుణనే. ఆర్య అంటే పూజింపదగినది, తన సృష్టిలో పూజనీయతను సృష్టించినది ఆ తల్లే. ఆ తల్లి కంటే పూజనీయ వస్తువు సృష్టిలో ఏమున్నది? మూక పంచతిలోని అమ్మతత్వము, జ్ఞానము, చూపులు, చిరునవ్వు, పాదాలు అన్నీ కరుణకు రూపమే. జగత్తు అంతా నిండి నిభీకృతమైన అమ్మకరుణ ఒకచోట రాసిపోసినట్టుగా కాంచీపురంలో కామాక్షిగా, కామకోటిగా మన కోసం కొలువు తీరింది. కామకోటి అంటే కోరికలకు అంచు, అది కడసీమ. ధర్మ అర్థ కామాలలో కామానికంచు మోక్షమే. ఆ మోక్షమును అందించగల తల్లి, తనను చేరడమే అసలైన కోరికగా మన కోరికలను అన్నింటినీ మార్చగల తల్లి. అంతేకాదు, ఏ క్షేత్రంలో జపిస్తే మంత్రం కోటి రెట్లు అవుతుందో అది కామకోటి. తరువాయి భాగాన్ని ఎం రాజేశ్వరి గారు వినిపిస్తారు. రాజేశ్వరి గారు.
శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గురుగారికి పాదాభివందనాలు. గురుభ్యో నమః మిత్రులందరికీ శుభాభినందనలు. విశ్వరచనకు మూలం ఈక్షణ శక్తి అని మన వైదిక శాస్త్రాల వచనం. కా ఆ మా కామ ఈ నామం పరబ్రహ్మ వాచకం. సృష్టి స్థితి లయలకు హేతుభూతమైన ఈశ్వర శక్తి ఇది. ఈ మూడింటిని నిర్వహించే మూలపుటమ్మ కనుక కామాక్షి. విశ్వమంతా వ్యాపించి నిర్వహించే పరమ చైతన్యాన్ని జగదంబగా ఆరాధించే సాంప్రదాయం మన భారతీయ సనాతన ధర్మంలో ఉంది. లలితా సహస్రనామాలలో సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అని అమ్మ పేరును కామాక్షిగా అభివర్ణించారు. అయితే ఆ అమ్మ ఎలా ఉంటుంది ఈ జ్ఞానశ్లోకంలో? సింధూరారుణ విగ్రహాం త్రినయనం మాణిక్య మౌళీస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహం పాణిభ్యాం అలిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం విభ్రతిం సౌమ్యాం రత్న ఘటస్థ రక్తచరణాం జాయేత్ పరమాంబికం. మూకశంకరులు గురుకృపతో శ్రీ విద్యను సంబంధించిన సర్వ అంశములను ఆర్యశతకంలో భావన చేశారు. ఒక్కో శ్లోకంలో ఒక్కో విశేషం, ఒక్కో ప్రత్యేకత చెప్తున్నారు. ఒక రమ్యమైన శ్లోకంలోకి వెళుతున్నాం. శివుని ఐశ్వర్యం అమ్మ అంటే ఈశ్వరుని ఈశ్వరత్వం అమ్మే. శివునికి సహజ శక్తి అమ్మ, ఈశ్వరునితో అవిభాజ్యమైన అమ్మ కామాక్షి కాంచీపురంలో ఉంది. అది కాంచి పరమయోగిభి ఆదిమ పరపీత సేమ్ని దృశ్యేన అనుబంధం మమ మానస అరుణిమ సర్వస్వ సాంప్రదాయేన. సమస్త శక్తిపీఠాలకు కాంచి ఆదిపీఠం మరియు శ్రేష్టమైనది. ప్రథమం మరియు ప్రధానం కాంచి. ప్రకాశం శివుడు విమర్శ రూపిణి అమ్మ, అరుణిమ సాంప్రదాయమైన శ్రీ విద్యాస్వరూపిణి అయిన తల్లిని, పరాపీఠంలో ఉన్న పరాశక్తిని పరమయోగులు మాత్రమే చూడగలరు. లలితా సహస్రనామంలో అరుణా కరుణా తరంగితాక్షి అమ్మవారు. అంతా ఎరిపే సర్వారుణ అనవజ్యాంగి అరుణారుణ కౌస్తుభ వస్త్రబాస్వత్ కటీతటి అమ్మవారిని ఎరుపు వర్ణంతో పూజించడం ఒక ఆనవాయితీ. ఇంకొక రమ్యమైన భావన, అరుణిమ సాంప్రదాయానికి ఆదిమ పరపీఠానికి కామాక్షి విలాసంలో చెప్తున్న వివరణ. కాంచీపురంలో అమ్మవారు కేంద్రస్థానంలో ఉన్నారు. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రథమ ఆవరణలో గాయత్రి మండపం, దాని కింద మహాబిలు అని పరమవ్యూహం ఉంది. అమ్మ వారు కూర్చున్న చోటు ఓంకారం. ఓంకారం ఎవరో కాదు, శివుడే కదా, దాని మీద అమ్మవారు కూర్చున్నారు. మరి ఒక అంశం, సౌందర్య లహరిలో ఆదిశంకరుల భావన. అమ్మవారు కూర్చున్నది శివపీఠం. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం. శివుడు తెలుపు బల్లగా ఉన్నాడు. కింద కోళ్లు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు. శివుడి మీద కూర్చున్న రూపం లలిత. అంటే శివుడు అధిష్ఠించిన శక్తి అమ్మ. అమ్మ అరుణవర్ణం వలన శివుడు ఎరుపైపోయాడు. శుద్ధ స్ఫటిక సంకాశమైన పరమాత్మ యందు మాయాశక్తి వివిధములైన వర్ణములు వాసింపచేస్తుంది. శివుడినే అరణిముగా మార్చివేసిందమ్మా. తాత్విక దృష్టితో చూస్తే విశ్వం అంతా అమ్మ వెలిగే, అంటే అమ్మ చైతన్యమే. ఆ సాంప్రదాయమే అరుణిమ సాంప్రదాయం. గురువుగారు ఈ అరుణిమ సాంప్రదాయం గురించి ఎంత చక్కగా చెప్పారో చూశారు కదా. మరి ఒక శ్లోకం, అంకిత శంకర దేహం అంకురితో రోజ కంకణాశ్లేషాయ్ అది కాంచి నిత్య తరుణీం అద్రాక్షం కాంచి దద్భుతాం బాలాం. కాంచీ నగరంలో ఒకనొక అద్భుతమైన బాలను చూశాను. శివుని శరీరానికి కొన్ని చిన్నెలు ఇచ్చింది. అమ్మవారు శివుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ కంకణాలు, వక్షస్థలం మీద ఉన్న హారాలు, ఆభరణాలు, గుర్తులు శివుని శరీరంపై చిన్నెలయ్యాయి. అంటే శివుడిలో శక్తిని చూస్తున్నాం. అమ్మ బాల అంటే 9 సంవత్సరాల లోపు బాలిక. ఈ శ్లోకంలో మూకశంకర్లు కామాక్షి అమ్మ కథ చెప్పారు. కామాక్షి అమ్మ కథ గురువుగారు చాలా వివరంగా చెప్పారు, కానీ కాలపరిమితితో నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. కైలాసంలో ప్రణయ విలాసంతో అమ్మ శివుని కన్నులు మూయడం, అకాల ప్రళయం సంభవించడం, చిరంజీవి అయిన మార్కండేయునిక ప్రళయంలో సర్వబీజములు తనలో లీనం చేసుకున్న శివుడు చూతబీజంగా కనిపించడం, అది మహావృక్షంగా గోచరించడం, అక్కడ సుబ్రహ్మణ్యుడు కనిపించి జ్ఞానం ఇవ్వడం, మార్కండేయ మహర్షికి మరలా తిరిగి సృష్టి ప్రారంభం అవడం కనిపించింది, అప్పుడు అమ్మ తాను చేసిన పనికి చిందించడం, శివుడు పరిహార మార్గం చెప్పడం, అమ్మ హిమవత్ పర్వతాల్లో తన కోసం తపస్సు చేస్తున్న కతముడు అనే మహర్షి దగ్గరకు పసిపాపగా వెళ్లి 9 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు ఆయన పుత్రికగా ఉండి ఆ మహర్షికి మోక్షమిచ్చి ఆశ్రమంలో ఉన్న కమండలం, దండం, దర్భాసనం, వేయించిన పెసరమొలక తీసుకుని కాశీపట్టణం చేరడం, అక్కడ భయంకరమైన కరువును పోగొట్టి దక్షిణాపదంపై వస్తూ అక్కడ మామిడి చెట్టు, 2 చెలికత్తులు, సైకితలింగం కనబడిన చోటు కాంచీనగరం అని గ్రహించడం, శివుని గురించి అక్కడ తపస్సు చేయడం, ఆ తపస్సుకు శివుడు తాపము కలగడం, గంగ శివుని తాపము తీర్చడానికి జటాజూటము నుండి శివుని శరీరం అంతా ప్రవహించి 53 కోట్ల తీర్థాలతో శివుని శరీరం నుండి ప్రవాహంగా అమ్మ తపస్సు ప్రదేశానికి వస్తుంటే అమ్మ తన రూపమైన దుర్గని పంపి ఒక కపాలంలో ఆ గంగ ప్రవాహాన్ని ఆపడం, ఇది చూసి శివుడు తన సంకల్పంతో గంగను మరలా పంపడం, అమ్మకి దిక్కుతోచక నారాయణ సహాయం అర్థించడం, ఆయన సలహా మేరకు అమ్మ సైకతలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకోవడం, శివుడు సంతోషించి గంగను ఆపడం, అమ్మ కంకణాలు, వక్షస్థలం మీద ఉన్న ఆభరణాలు శివుని శరీరానికి చిహ్నాలయ్యాయి. ఇదండి కథ. మహాత్ములు ఒక శ్లోక రచనలో ఎంత కథ ఉందో గమనించారా? మరి ఒక అద్భుతమైన శ్లోకం. ధరణిమయం తరణమయం పవనమయం గగన దహన కూత్రుమయం అంబుమయం ఇందుమయం మంచామను కంపమాది మామీచే. జగమంతా ఈశ్వరమయంగా చూడాలి. అవ్యక్తం శివుడు, అమ్మ వ్యక్తం. వ్యక్తమైన శివశక్తి స్వరూపం అమ్మ. అమ్మ నష్టమూర్తి స్వరూపునిగా ఆదిజననిగా కంపానదీ తీరంలో చూస్తున్నానన్నారు మూకశంకరుడు. భూమి, సూర్యుడు, వాయువు, ఆకాశం, అగ్ని, యజమాని, జలం, చంద్రుడు ఇవి అష్టమూర్తులు. దీనికి గురువుగారు దక్షిణామూర్తి స్తోత్రంలో భూరంబాస్య అను అనిలో అంబరం మహర్నదో అన్న శ్లోకంలో పరమేశ్వర శక్తి 8 రూపాలుగా భాషిస్తుంది, వీటి కావల పరబ్రహ్మంగా వెలుగుతున్నది పరతత్వం అన్నారు శంకరుడు. ఋషులు దయామాయలు, వారి తపస్సులతో దేవతలను దించి మనకి క్షేత్రాలు ఇచ్చారు. వారి తపోబలాన్ని, మంత్రశక్తిని కూర్చి స్తోత్రాలు ఇచ్చారు మూకశంకరులు ఇటువంటి కవి. మరి ఒక రమ్యమైన శ్లోకం. ఏనశీసు దీర్ఘలోచన మేన పరిపంది సంతతం భజతాం ఏకామ్రనాద జీవితమే సంపద దూరమేకమవలంబే. ఈ శ్లోకం అమ్మ శ్రీవిద్యా మంత్రంలో 2వ అక్షరం ఉంది ఏకారంతో. ఏనశిశు అంటే లేడిపిల్ల చూపులు అందంగా ఉంటాయి. అమ్మ చూపులు అంత అందమైనవి. దీర్ఘలోచన, విశాల విశ్వం చూడడానికి కళ్ళు విశాలం. అమ్మ చూపు ఎక్కడికైనా వెళ్ళగలదు. అమ్మ చూపులు పాపాలకు శత్రువులు. శివుని జీవితమే అమ్మ. అమ్మది అపరిచ్ఛిన్న చైతన్యం, సర్వవ్యాపిని. అమ్మ చూపులు జ్ఞానదాయకాలు. అమ్మ చూపులతో కోరికలు దాటిపోతాం, అంటే మోక్షం పొందుతాం. తర్వాత శ్లోకం. సమయా సాంజా మయూకై సమయా బద్ధయా సదైవ శీలతయ ఉమయా కాంచిగతయ సమయ లభ్యతే కిం నుత్తదాప్యం. కవిత్వం శబ్దం చేత, అర్జం చేత అందం, అపాద మధురం, ఆలోచన అమృతం. ఈ శ్లోకం. సంధ్యాకాల కిరణాలు అంటే ఎరని కాంతులతో సమానంగా అమ్మ దేహం ఉంది. మయూకై అంటే మంత్రశక్తులను కూడా అర్థం. గాయత్రి త్రిపద, అమ్మ త్రికూటంగా ఉన్న త్రిపుర. గాయత్రితో ఐక్యమైన అమ్మ. లలితా సహస్రనామంలో గాయత్రి వ్యహుర్తి సంజ కదా అన్నారు గురువుగారు. ఆ తల్లిని సమయబుద్ధితో సాధన చెయ్యాలి. అమ్మ సమయాచార తత్పర కదా. కాంచీనగరంలో ఉన్న అమ్మతో నేను తదాప్యం కావాలి అంటున్నారు మూకమని. తర్వాత శ్లోకం. జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి వందోయది భవతి పున సింధూరంబస్తు భంభ్రమితి శిల. పూజయే ఆనందం అనుకుంటారు మహాత్ములు. అమ్మను ఆరాధించిన వారికి మోక్షం తప్పకుండా లభిస్తుంది. ఎలా అంటే సముద్రంలో రాయి ముడిగినట్టు సహజంగా. అమ్మను ఆరాధించిన వారికి బంధం ఉండదు. సర్వం శ్రీ గురు చరణార్పితమస్తు స్వస్తి.
చాలా చక్కగా అద్భుతంగా వివరించారండి రాజేశ్వరి గారు, ఎంత బాగా ఉన్నదో. అమ్మ విద్య అంటేనే శ్రీ విద్య అంటే బ్రహ్మ విద్య. శ్రీదేవి వాంగ్మయం వేద పురాణ గ్రంథాల్లో చాలా విస్తారంగా ఉంది. లలితా సహస్రనామం, ఆర్య ద్విసతి, త్రిసతి, ఖడ్గమాల, సౌందర్య లహరి, దేవి మహిమ్నాస్తుతి, మూక పంచస్తుతి, ఇలా అమ్మ గురించి తెలుసుకుంటూ పోతే జీవితం అంతా ఉపాసనే అవుతుంది. తెలుసుకుని ఎప్పుడో పాటించడం కాదు, వింటున్నంతసేపు భావకులైన వారికి అది ఉపాసనగా సాధనగా మారి ఫలితాన్ని ఇస్తుంది. మనం గమనిస్తే పరశురాముడు, ఎందరో మహాత్ములు, పీఠాధిపతులు, గురువులు, మహర్షులు, మరియు అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, రామకృష్ణ పరమహంస లాంటి పరమ భక్తులు అమ్మను ఉపాసించి తరించిన వారే. 8 మోక్ష పట్టణాల్లో కంచి ఉత్కృష్టమైనది. కాశి, కంచి ఈ రెండు కకారంతోనే ఉంటాయి. కకారము అంటే కాది విద్య అంటే శ్రీ విద్య. కాంచీపురమే శ్రీచక్రం. అందులో బిందు స్థానంలో ఉన్నది ఆ కామాక్షి తల్లి. కంచి కామకోటి పీఠం యొక్క అధికార ముద్ర అయిన శ్రీముద్ర తెలుగులోనే ఉంటుంది. ఇది మన భాగ్యం. అఖండ భారతం ప్రతి సంస్కృతిని, ప్రతి భాషను గౌరవించిందనడానికి ఇదే గొప్ప నిదర్శనం. సూర్యవంశానికి ఆరాధ్య దేవతైన కామాక్షిని దశరథ మహారాజు కంచి క్షేత్రానికి వెళ్లి దర్శించి 4 స్తోత్రాలను స్తుతించాడు. యజ్ఞం ద్వారా సూర్యవంశానికి 4 పుత్రులను పొందాడు. దీనిని బట్టి ఆ శ్రీరామచంద్రమూర్తి అవతారం ఆ కామాక్షి తల్లి కటాక్షమేనని తెలుస్తోంది. ఎప్పటి కంచి, ఇవన్నీ తెలుసుకుంటున్న మనది ఎంతటి భాగ్యం. తర్వాతి భాగాన్ని యలమర్తి వాసు గారు వినిపిస్తారు. వీరు భారతదేశం నుంచి మాట్లాడుతున్నారు. వీరు కూడా మొదటిసారిగా మురళిలో మాట్లాడుతున్నారు. వాసు గారు.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ కామాక్షి నమః. అందరికీ నమస్కారము. గురువు గారికి, గురు పరంపరకు అందరికీ నమస్కారము. మొదటి శ్లోకము. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వం నమామి కామాక్షి. ఆ తల్లి మనందరిలో కుండలిని శక్తి రూపంలో మూలాధారంలో చుట్టుకుని కూర్చుని ఉంటూ ఒక నాదంతో మేల్కొని సహస్రారం వైపు ఒక్కో చక్రాన్ని పాములా దాటుకుంటూ వెళుతుంది. ఇలా నెమ్మదిగా వెళుతూ పైకి వెళ్లే కొద్దీ తీవ్రమైన వేగంతో వెళుతుంది. ఈ స్వరూపాన్నే చండి అంటారు. అలా కుండలిని స్వరూపంలో వెళుతున్నది చరాచర జగత్తును సృష్టించిన జగజ్జననియే. ఆ తల్లి అజ్ఞాన రూపజనితమైన అనేకత్వమును చాముండ అనే స్వరూపంతో నశింపజేస్తుంది. విశ్వమంతా ఏ ఏ గుణములతో నడుస్తోందో ఆ గుణాలన్నీ అమ్మ వల్లనే చైతన్యము పొందుతున్నాయి. అలాంటి తల్లి మన హృదయ గుహయందు తేజోరూపంతో వ్యాపించి ఉన్నది. సాధన అనే మథనం ద్వారా సాధించవచ్చు. ఆ సాధనకు ఆ తల్లే గురుమూర్తి. అలాంటి ఆ కామాక్షి తల్లిని నమస్కరిస్తున్నాను. తరువాతి శ్లోకము. అభిదాకృతిర్భిదాకృతి రచిదాకృతిరపి చిదాకృతిర్మాత అనహంత తమహంత భ్రమయసి కామాక్షి శాశ్వతి విశ్వం. ఈ శ్లోకంలో ముఖ కవి గారు, అమ్మ ఏ పరిణామము లేని శాశ్వతివైన నీవు ఎప్పటికప్పుడు మారిపోయే ప్రపంచాన్ని భలే తిప్పుతున్నావు తల్లి. అలా తిప్పేటప్పుడు నువ్వు నాకు అంతు పట్టడం లేదమ్మా. ప్రపంచ రూపంలో నిన్ను చూస్తే భిన్న భిన్న రూపములతో నువ్వున్నావు. కానీ ప్రపంచమంతా వ్యాపించి ప్రపంచానికే కారణమనే రూపంతో చూస్తే నీవు అభిన్నము. జడమైన జగత్తు నీ రూపమే. ఈ జడత్వానికి చైతన్యమిస్తూ ఏ జడత్వము లేని చైతన్యము నీ రూపమే. దేహాదులతో కలిపి తాదాత్మ్యం చెందిన నేను నీవు కాదమ్మా. కానీ దేహాదులకు అతీతంగా భాషిస్తూ దేహాదులకు చైతన్యమిస్తూ ఏదుందో అది నేను అనబడే నీవు తల్లి. తర్వాత శ్లోకం. శివశివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితాః పురుషాః విపినం భవనమమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. కామాక్షి తల్లి యొక్క చూపు ఎవరి మీదైనా పడిందంటే వాడు ఎలా మారిపోతాడో తెలుసా? వాడికి భేద దృష్టి నశించి అభిన్నమైన దృష్టితో ప్రపంచములో అన్నిటి యందు సమముగా ఉంటాడు. ఎలా అంటే, అడవిని భవనాన్ని, మిత్రుణ్ణి శత్రువును, మట్టిని మధుర పదార్థాన్ని సమానంగా చూస్తాడు. అటువంటి వాడిని చూసి శివశివ అంటారు. ఎందుకంటే వాడు ఉపాధులలోని భేదాలు చూడక అన్ని దేహములలో సమముగా వ్యాపించిన ఈశ్వరుణ్ణి చూస్తూ శివునికి అభిన్నుడై శివోహం స్థితికి వెళ్లిపోతాడు. తర్వాత శ్లోకం. మధ్యే హృదయం, మధ్యే నిటలం, మధ్యే శిరోపి వాస్తవ్యాం, చండకర శక్ర కార్మక చంద్ర సమాభాం, నమామి కామాక్షీం. కామాక్షి మాత నా యొక్క హృదయ మధ్యంలో, భ్రూమధ్యంలో, సహస్రారంలో ఉన్న నిన్ను ఈ విధముగా ధ్యానిస్తున్నాను. హృదయ మధ్యంలో ఎర్రని కాంతులు వెదజల్లుతున్నటువంటి ఉదయిస్తున్న సూర్యుని రూపంగా ధ్యానిస్తున్నాను. హృదయ మండలం అనగా అనాహత చక్రం, దహరాకాశము, మరియు ఆజ్ఞాచక్రంలో ఇంద్రధనస్సుతో రకరకాల వన్నెలతో వివిధ వర్ణములతో శోభిల్లుతున్న నిన్ను ధ్యానిస్తున్నాను. ఆజ్ఞాచక్రము చిత్తాకాశము, మరియు సహస్రారమునందు కేవల చంద్రబింబాకారముగా పున్నమి చంద్రుని చల్లని కాంతులతో ఉన్న నిన్ను ధ్యానిస్తున్నాను. సహస్రారము చిదాకాశము, అటువంటి కామాక్షి తల్లికి నమస్కారము. తరువాత శ్లోకం. నందతి మమ హృది కాచన మందిరయంతి నిరంతరం కాంచీం ఇందుర విమండలకుచ బిందు వియన్నాద పరిణతా తరుణి. పరమ వ్యోమమైన కాంచీని నిరంతర మందిరముగా చేసుకున్న ఆ కామాక్షి తల్లిని ఆశ్రయించి నా హృదయం ఆనందాన్ని పొందుతున్నది. ఆ తరుణి ఎలాంటి తరుణి అంటే సూర్యచంద్రులే అమ్మవారి వక్షస్థలముగా ప్రకాశిస్తున్నారు. తల్లి స్తన్యము ప్రపంచాన్ని పోషించే మాతృస్థానము. ఇప్పుడు ఆవిడ స్వరూపం విశ్వవిగ్రహముగా అయిపోయింది. అలాంటి విశ్వసృజన ఎలా జరిగిందంటే జగత్ పరిణామం యొక్క ప్రథమ స్థితిలో అవ్యక్తమైన శక్తి వ్యక్తమవ్వడం ప్రారంభించే దశయే బిందువు. బిందువు తర్వాత ఆకాశము, తర్వాత ఆకాశమునందు వ్యాపించిన నాదము. ఈ మూడు విధములుగా అమ్మ వచ్చి తర్వాత విశ్వముగా మారినది. తర్వాత శ్లోకం. శంపాలతా సవర్ణం సంపాదయితుం భవజ్జర చికిత్సాం లింపామి మనసి కించిన కంపాతట రోహి సిద్ధ భైషజ్యం. కంపానదీ తీరంలో వెలసిన ఒకనొక ములకెత్తిన మెరుపు తీగలాంటి రంగులో ఉన్న అమ్మవారిని మనస్సు నిండా ధ్యానించడం చేత సర్వ వ్యాధులను, పుట్టడం చావడం అనే భవజ్వరాన్ని కూడా నశింపచేసుకోవచ్చు. తరువాతి శ్లోకం. మూకోపి జటిల దుర్గతి శోకోపి స్మరతి ఇహ క్షణం భవతీం ఏకో భవతి స జంతుర్లోకోత్తర కీర్తిరేవ కామాక్షి. అమ్మా, మూగవాడైనా, తీవ్రమైన క్లేశాలతో చిగుకుని శోకంతో ఉన్నవాడైనా ఒక్క క్షణం నిన్ను స్మరిస్తే చాలు, అతడు లోకోత్తర కీర్తిని పొందుతున్నాడు, మరియు ప్రధానుడు అసాధారణుడు అవుతున్నాడు, అద్వైత సిద్ధిని పొందుతున్నాడు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
వాసు గారు చాలా చక్కగా వివరించారండి. శ్లోకాలని చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలండి. శివశక్తులు ఒక్కటే. అది ఎలాగంటే శివ శివాని, భవ భవాని, రుద్ర రుద్రాని, శంకర శాంకరి, ఈశ్వర ఈశ్వరి, భైరవ భైరవి, శంభు శాంభవి, ఇలా నామాలలోనూ రూపంలో కూడా శివశక్తులు ఇద్దరు మూడు నేత్రములను ధరించారు. తలపై ఇద్దరు చంద్రులు ధరించి ఇద్దరు త్రిశూలధారులై ఉన్నారు. ఇద్దరు అక్షరమాలను పట్టుకున్నారు. అర్ధనారీశ్వరులుగాను దక్షిణామూర్తి రూపంలోను గురుతత్వంలోను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో వారిద్దరూ ఒక్కటేనని తెలుపుతున్నారు. అంతేకాదు, ఆ ఒక్క పరబ్రహ్మము జగత్తుకి మాతాపితరులై తల్లి కరుణగా, తండ్రి జ్ఞానంగా వారి అనుగ్రహాన్ని అందిస్తున్నారు. అమ్మ కరుణ చెప్పాలంటే అయ్యనే చెప్పాలి. అయ్య జ్ఞానం కావాలంటే అమ్మనే ఇవ్వాలి. వీరిద్దరి అనుగ్రహం లేనిదే జీవునికి విముక్తి లేదు. కామాక్షి దేవాలయంలోని అమ్మవారిని శివశక్తైక రూపిణి లలితాంబిక అని లలితా సహస్రనామంలో ఆ తల్లి వాగ్దేవతల ద్వారా తెలియపరిచింది. అందుకే కంచి కామాక్షి దేవాలయంలో శివరూపం కనిపించదు. శివశక్తులు ఒక్కటే అనే భావము, భక్తి జీవుడిని ఆ పరబ్రహ్మమునకు చేర్చుతాయి. అమ్మా విష్ణువు కూడా వేరు కాదు. పురుష రూపం విష్ణువు, స్త్రీ రూపం అమ్మవారు. వీరు నారాయణ, నారాయణి. వీరిద్దరి తత్వము పాలన, రక్షణ. ఇద్దరూ అలంకార ప్రియులే. అంతెందుకు విష్ణువు కూర్చుంటే కామాక్షి,
ఆ త్రిపురా సుందరే నిలుచుంటే వెంకటేశ్వరుడు. అమ్మవారే విష్ణువు అయినందున హరిహరులకు భేదం లేదన్నారు. కంచిలోనూ అమ్మవారిని ఏకాంబరేశ్వరునిగా వరదరాజస్వామిగాను చూడవచ్చు. విష్ణుకోటి, రుద్రకోటి, కామకోటిగా ఆ పరబ్రహ్మము వ్యాపించి కంచిని మహాక్షేత్రంగా మార్చేసింది. సత్యమేమిటంటే పరబ్రహ్మము ఒక్కటే, దాని శక్తియే అమ్మవారు. ఆ శక్తి అంతటా వ్యాపించడమే విష్ణువు. తరువాయి భాగాన్ని జమ్మలమడక దివాకర్ గారు వివరిస్తారు. దివాకర్ గారు.
శివాయ గురవే నమః. శ్రీ కామాక్షే నమః. గురుదేవుల పాద పద్మాలకు వందనాలు. ఇందాక వాసు గారు చెప్పిన శ్లోకంలో ఏకో భవంతి అన్న పదానికి లౌకిక పారమార్థిక పదాలను వివరిస్తూ లౌకిక అర్థము అమ్మవారి నామాన్ని ఎవరైతే స్మరిస్తున్నారో అట్టివారు లోకోత్తర కీర్తి పొందుతున్నారని, ఇంకా పారమార్థిక అర్థమైతే అమ్మవారి అభిన్నమైన స్థితిని అనగా అద్వైత స్థితిని పొందుతున్నారని అమ్మవారి యొక్క నామస్మరణ మహాత్మ్యాన్ని వర్ణించారు. తరువాతి శ్లోకం పంచదశ వర్ణ రూపం కంచన కాంచి విహార ధౌరేయం పంచశరీయం శంభో వంచన వైదగ్ధ్య మూలమవలంబే. ఈ పద్యంలో అమ్మవారిని మొక్క పంచదశి మంత్ర రూపంగా అనగా శ్రీవిద్యా మంత్ర రూపంగా అభివర్ణించారు. ఇంకా పంచశరీయం అంటే మన్మధుడికి సంబంధించిన నేర్పరితనం అని అర్థం. అట్టి నేర్పరితనంతో శివుణ్ణి వశపరుచుకున్న అమ్మ శివ స్వాధీన వల్లభగా కీర్తింపబడుతుంది. ఆ దేవే కాంచీ నగరంలో విహరిస్తున్నది. అట్టి తల్లికి నమస్కారం అని చెప్పి ముఖశంకర్లు వర్ణిస్తున్నారు. ఇంకా ఈ శ్లోకంలో కాది విద్యగా మన్మథ విద్యగా శ్రీవిద్య ప్రశస్తి పొందిందండి చెప్పారు. తర్వాత శ్లోకంలో మాతృకా విద్య గురించి గురువుగారు విస్తృతంగా తెలిపారు. ఆ శ్లోకం పరిణతవతీం చతుర్థ పదవీం సుధియాం సమేత్య సౌషుమ్నీం పంచాశదన్న కల్పిత పదశిల్పాం తాం నమామి కామాక్షీం. నాదము మూలాధారం నుండి బయలుదేరి సుషుమ్న ద్వారా పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే నాలుగు రూపాలుగా పరిణామం చెందుతుంది. మాట్లాడడం అనే సంకల్పం కలగగానే చైతన్యం వాయుశక్తిగా అగ్నిశక్తితో కలుస్తుంది. ఆ నాదం నకారం ప్రాణనామేన డకారం మనలం విదుహు అని చెప్పి వాయు అగ్ని రూపాలతో పైకి ప్రసరిస్తుంది. అందుకే త్యాగరాజు గారు ప్రాణాల సంయోగమే ప్రణవనాదము సప్తస్వరములయ్యవరగా అని గుర్తు చేశారు. వృక్షానికి బీజమలాగో వాక్కుకి పరారూపం అలాంటిది. ఆ తర్వాత అంకురించి పశ్యంతి అవుతుంది. పశ్యంతి ఒక మొక్కలాగా అయ్యి చివరికి వైఖరి వృక్షంలా వెలికి వస్తుంది. పరావాక్కు మూలాధారం నుండి ప్రారంభమవుతుంది. క్రమంగా హృదయానికి వచ్చి ఆ తర్వాత కంఠస్థానం వరకు వచ్చి ఆ తర్వాత నోటి నుంచి వైఖరిగా వెలుగుతుంది. ఇట్టి వాక్కుగా పరిణమించేది అమ్మ కామాక్షియే. అట్టి కామాక్షికి నమస్కరిస్తున్నాను అని చెప్పి ముఖశంకర్లు చెప్తున్నారు. అక్షరాలన్నీ అమ్మ రూపాలే అని ఎవరు ఉపాసన చేస్తున్నారో వారు ఆ పరబ్రహ్మమునే పొందుతున్నారు. శబ్దబ్రహ్మని నిష్ణాత పరబ్రహ్మని గచ్చతి అని ముందుగా శబ్దబ్రహ్మాన్ని ఉపాసించిన వారు పరబ్రహ్మాన్ని పొందుతున్నారని అర్థం. అట్టి చైతన్యమైన కామాక్షి పరతత్వాన్ని ఎవరు తెలుసుకోగలుగుతున్నారో వారు సుధీయాం అని కీర్తింపబడుతున్నారు. అటు వారు విద్వాంసులు అనబడుతున్నారు. వారు ఆ పరబ్రహ్మమునే పొందుతున్నారు. అక్షరాలను మంత్రముతో సంపుటం చేసి ఉపాసన చేయడమే నామపారాయణ అవుతుంది. అందుకనే అమ్మ నామపారాయణ ప్రేత అని పిలువబడుతోంది. శబ్దము అక్షరము నాదముగా విడిపడుతుంది. అక్షరము శాస్త్రములుగా నాదము స్వరముగా లోకములో ప్రవర్తిల్లుతోంది. సప్తస్వరాల దేవతలను వారంలో ఒక్కరోజు ఉపాసన చేస్తూ సంగీతం ఉపాసన చేయడమే నాదోపాసన. అలా తరించిన వారు త్యాగరాజు, ముత్తుస్వామి వంటి వారు. తర్వాతి శ్లోకంలో ఆదిక్షాంత విద్య గురించి, పంచాశత్ పీఠముల గురించి, కుండలిని చక్రముల గురించి ప్రస్తావన. ఆదిక్షన్మ గురురాట్ ఆదిక్షాంత క్షరాత్మికం విద్యాం స్వాధిష్ట చాపదండాం నేదిష్టామేవ కామపీఠగతాం. మూకశంకరులు ఈ శ్లోకంలో ఆదిక్షాంత విద్య అనగా ఆ నుంచి క్ష వరకు ఉన్న విద్య తన గురువు ద్వారా నేర్చుకుని అది ఉపాసన చేయడం వలన కామాక్షి దర్శనం అవుతుందని చెప్పి కీర్తిస్తున్నారు. ఈ శ్లోకంలో మొదట విశుద్ధి చక్రం నుంచి మూలాధారము, తర్వాత ఆజ్ఞా చక్రములలో బిందు రూపముగా కామాక్షి ఉంటూ చుట్టూత పరివార దేవతలతో సేవింపబడుతూ 50 అక్షరాలు 50 పీఠాలుగా మన శరీరంలోనే ఉన్నది. అందుకనే అమ్మవారు 85 పీఠ రూపిణి అయి మన శరీరంలోనే ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. ఈ రకంగా ప్రతిరోజు అక్షరాలను ఉపాసన చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. చిన్నలు పెద్దలు అందరూ అక్షరాలని దేవతలుగా భావిస్తూ ఉపాసన చేయమని గురువు గారి ఉపదేశం. మరలా ఈ శ్లోకంలో విశుద్ధి చక్రం నుంచి మూలాధారం, ఆ తర్వాత మరలా ఆజ్ఞాచక్రం గురించి చెప్పడంలో ఆంతర్యం ఉపనిషత్ వాక్యాన్ని అనుసరించి అని చెప్తారు. అదేమంటే ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, ఆపయో పృథివీ, పృథివీయో ఔషధి అనే పరిణామ క్రమాన్ని అనుసరించి ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ వచ్చాయి. ఆ పరిణామ క్రమాన్ని అనుసరించే ఈ శ్లోకంలో చక్రాల ప్రస్తావన జరిగింది. ఇంకా చక్రాల గురించి గురువుగారు చాలా విస్తృతంగా తెలిపారు. చక్రం యొక్క అక్షరాల క్రమము, అది ఏ ఏ దేవతలు ఉంటారు, ఆ దేవతల పరివార దేవతలు ఎవరు, ఏ ఏ చక్రముని ఏ రకంగా ఉపాసన చేస్తే ఏ ధాతువు బలపడుతుంది అని చాలా చక్కగా తెలిపారు. సమయాభావం వల్ల వాటన్నిటి గురించి చెప్పడం కుదరటం లేదు. వీటన్నిటికీ పైన సహస్రార చక్రంలో సర్వవర్ణములతో శోభిస్తూ అమృతతత్వమైన పరబ్రహ్మ స్వరూపిణి చంద్రరూపంతో భాషిస్తోందని చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో కామాక్షియే సర్వస్వము అని చెప్తూ సర్వం కలివిదం బ్రహ్మ అనే ఉపనిషత్ వాక్య ప్రతిపాదన చేశారు. ఆ శ్లోకము వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోజ్య దిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నేమి విశ్వ వికృతిమయీం అని. ఈం అనేది గుప్త ప్రణవము, శక్తి ప్రణవము, కామకళాబీజము. ఈ శ్లోకంలో కాళిదాసు గారు కీర్తించినట్టు సర్వ మంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే, సర్వశక్త్యాత్మికే అని చెప్పినట్లు అమ్మ వేద రూపము, ఇంకా నాదరూపము, బిందు రూపము, పరపదంలో వెలుగుతున్న అమృత రూపము, మంత్రరూపము, తంత్రరూపము, ఇవన్నీయే కాకుండా ప్రకృతి మూలతత్వము, దాని నుంచి వచ్చినవన్నీ వికృతి రూపములు, సర్వపరిణామములు, ఇవన్నీ కూడాను అమ్మ రూపములే. ఆ అమ్మే కామాక్షి. అందుకే లక్ష్మీ అష్టోత్తరంలో ప్రకృతిం వికృతిం విద్యామని చెప్పి అమ్మ కలయైన లక్ష్మీ వర్ణం ఉంటుందని తెలిపారు. సర్వం శ్రీ కామాక్షి చరణారవిందార్పణమస్తు. శుభం పూజా.
చాలా చక్కగా వివరించారు దివాకర్ గారు. ప్రతి అక్షరము అమ్మరూపమే, మంత్రమే, అలాగే కుండలిని, చక్రాలు, వీటిలోని శ్రీవిద్యాతత్వాన్ని గురువు గారు చెప్పినంత మేర మీరు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ఎవరి వలన జన్మ ఉన్నదో, ఎవరి అవ్యాజమైన ప్రేమతో పోషించబడుతున్నామో, ఎవరి రక్షణలో అనుక్షణం జీవితం గడుపుతున్నామో, ఆమెనే మనకు నిజమైన తల్లి. ఆమెయే జగన్మాత. కన్న తల్లిని, గోమాతను, భూమాతను సృష్టించినది ఈ అమ్మయే. 90 ఏళ్ల వృద్ధుడు కూడా దెబ్బ తగిలితే పిలిచేది అమ్మా అని. ఏ అమ్మని పిలుస్తున్నాడో అప్పటి వారి బుద్ధి పక్వతను బట్టి ఉంటుంది. మాతాపితరులైన ఆ ఉమామహేశ్వరులు ఆకాశం తండ్రిగా, భూమి తల్లిగా ఈ సృష్టిని నడిపిస్తున్నారు. ఆకాశం వర్షాన్ని, కాంతిని ఇస్తే భూమి స్వీకరించి సమయ సమయానికి ఆహారాన్ని, ఔషధాలను, ధాతువులను, సర్వాన్ని ఇస్తోంది. మనం ఏమిచ్చామని మనకి ఇదంతా ఇస్తున్నారు. అమ్మా అయ్యల ప్రేమతోనే మనం హమ్మయ్యా అని జీవిస్తున్నాం. వడ్డించిన పదార్థం కన్నా వడ్డించే ఆ చేతిని గమనించగలిగితే కృతజ్ఞత, భక్తి కలిగి అప్పుడు పిలిచే అమ్మా అనే ఆ పిలుపు జగన్మాత కోసమే అవుతుంది. తరువాతి భాగాన్ని శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు భారతదేశం నుంచి మాట్లాడుతున్నారు. వీరు కూడా మొదటిసారిగా మురళిలో మాట్లాడుతున్నారు. సుబ్రహ్మణ్యం గారు.
ఓం శ్రీ గురుభ్యో నమః. ఆర్యశతకంలో మొదటిసారి మూక కవి కామకోటి శ్లోకం చెప్తూ అంటున్నారు, పురమదన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తి రసధాటి మనసి మమకామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. అనగా ఏ అమ్మవారు అయితే శివుడు చేసుకున్న లెక్కలేనని పుణ్యాల ఫలమో, ఏ అమ్మవారు అయితే కవులు పలికిన సమస్త సూక్తములు ఒక దగ్గర రాసి పోస్తే దాని రస ప్రవాహమో, అంటే దాని సారాంతమో, ఇక్కడ కవి అనగా వేదమంత్రం, వేదమంత్రం దర్శించిన ఋషి పరమాత్మని సూచిస్తున్నది. అంటే అమ్మవారు వేదాల సారాంతం. ఏ అమ్మవారు అయితే కరుణ చూపించడం పరిపాటిగా పెట్టుకున్నారో అటువంటి కామకోటి అమ్మవారు నా మనస్సు నందు విహరించుగాక. కామము అనగా శాస్త్రపరంగా మంత్రవర్ణం అని అర్థం. అంటే ఏ క్షేత్రం నందు జపించిన ప్రతి అక్షరం ఫలితం కోటి రెట్లు ఫలిస్తున్నదో ఆ క్షేత్రం కామకోటి. అలాగే కామకోటికి కోరికల అంచు అని ఇంకో అర్థం. అంటే ధర్మ అర్థ కామాలని దాటి అంచును దాటిపోతుందో, అంటే మోక్షం లభిస్తుందో, అది కామకోటి. అమ్మ తన కనుచూపులతోనే భక్తుల కోరికలను సమృద్ధిగా తీరుస్తుంది కాబట్టి కామకోటి అని అమ్మవారికి పేరు. ఇంకో శ్లోకంలోకి వెళ్తున్నాం. ప్రత్యముఖ్య దృష్టయా ప్రసాద దీపాంకురేణ కామాక్ష్యా పశ్యామి నిస్తులం అహో పచేలిమం కమపి పరశివోల్లాసం. అనగా కామాక్షిదేవి అనుగ్రహం అనే దీపంతో అంతర్ముఖ దృష్టి ద్వారా పరమశివుని ఆనంద స్వరూపమైన అనిర్వచనీయమైన సాటిలేని అమ్మవారిని నా తపస్సు పుణ్యం పండిపోయి చూస్తున్నాను. అంతర్ముఖ దృష్టి అనగా లోపల దృష్టి. అదే మనం అంతర్ముఖ సమారాజ బహిర్ముఖ సుదుర్లభ అని చదువుతున్నాము. అలాగే ప్రతి పూజలోనూ మనం చెప్పుకునే మంత్రపుష్పం సారాంతం కూడా అదే. ఇంకో శ్లోకంలోకి వెళ్తున్నాము. విద్యే విధాతృ విషయే కాత్యాయని కాళి కామకోటి కలే భారతి భైరవి భద్రే సాకిని శాంభవి శివే స్తువే భవతి. అనగా అమ్మా, నేను నిన్ను ఈ రూపాలుగా స్తుతిస్తున్నాను. విద్యాస్వరూపిణిగా, బ్రహ్మ విద్యా స్వరూపిణిగా, అంటే బ్రహ్మకు మాత్రమే తెలిసిన తల్లిగా, సతముడు అనే మహర్షి కుమార్తెగా, కాల స్వరూపిణిగా, కామకోటి అందు భాషించే తేజస్సుగా, సరస్వతీదేవిగా, భైరవి విద్యా స్వరూపిణిగా, భద్రస్వరూపిణిగా అంటే క్షేమంకరిగా, శాకములు ధరించిన తల్లిగా, శివశక్తి స్వరూపిణిగా, త్రిగుణాతీత స్వరూపిణిగా, మంగళ స్వరూపిణిగా స్తుతిస్తున్నాను. మాలిని మహేశచాలిని కాంచీఖేలిని విపక్ష కాలినితే సూలిని విద్రుమశాలిని సురజనపాలిని కపాలిని నమోస్తు. మాలిని అంటే మాలలు ధరించిన తల్లి అనే కాకుండా అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరమాల స్వరూపిణిగా మనం అక్షరాభ్యాసంలో నేర్చుకున్నట్టుగా, అలాగే పరమశివుణ్ణి కదిలించే కదిలిస్తున్న తల్లిగా, కాంచీనగరంలో ఆడుకుంటూ ఆనందంగా తిరుగుతున్న తల్లిగా, ధర్మానికి శత్రువులను లయింపజేసే శక్తిగా ఉన్న తల్లి, అసుర సంహారిణి, ఒక చేత్తో శూలం ఒక చేత్తో కపాలం పట్టుకున్న ఎర్రని రక్త స్వరూపిణి అమ్మవారు. ఇంక ఇక్కడి నుంచి మూక కవి అమ్మవారి 10 రూపాలు చెప్తున్నారు. మొదటి రూపంలోకి వెళ్తున్నాం. మద జలత మాలా పత్ర వసనిత పత్ర తరాతృత ఖనిత్ర విహరతి పులిందయోష గుంజాభూష ఫణీంద్ర కృతవేష. అంటే బాగా పండిపోయిన ఇరుగుడి చెట్టు పత్రాలు చేతికి పెట్టుకుని, ఆకులు వస్త్రాలుగా ధరించి, చేతిలో తవ్వే వస్తువుని పట్టుకుని, పులింద మంత్రంలో భాసిస్తున్న భయంకరమైన శబరి అమ్మల గురుగింద పూసలతో చేసిన ఆభరణాలు ధరించి ఉన్న తల్లి, పాములు అలంకరించుకున్న తల్లి తిరుగుతూ ఉన్నది. ఇది శబరి స్వరూపం. రెండో స్వరూపానికి వెళ్తున్నాము. అంకే సుకుని గీతే కౌతుకుని పరిసరేచ గాయకిని జయసి సవిదేంబ భైరవ మండలిని శ్రవసి శంఖ కుండలిని. అంటే తొడపైన చిలకని పెట్టుకుని గానాలు చేస్తున్న స్త్రీమూర్తులు చుట్టూ ఉండగా, అష్టభైరవ సమూహం అమ్మవారిని కొలుచుకుంటూ ఉండగా, చెవులకు శంఖములతో చేసిన కుండలాలు పెట్టుకున్న అమ్మవారికి నమస్కరించుచున్నాను. ఇది శ్యామలాంబిక రూపం. ఇంకో స్వరూపం. ప్రణత జనతాపవర్గ కృతరణ స్వర్గ ససింహ సంసర్గ కామాక్షి ముదిత భర్గ హతరిపు వర్గ త్వమేవ సా దుర్గ. అమ్మ, నమస్కరించి శరణాగతి చేసే భక్తులకు మోక్షమును ఇచ్చే తల్లి, ఎల్లవేళలా యుద్ధాలు చేసి సింహం వాహిని అయి రాక్షసులను సంహరించే తల్లి, శివుణ్ణి ఆనందింపచేస్తూ శత్రుబాధలను పోగొట్టే తల్లి, ఈ పనులన్నీ దుర్గామ్మ రూపంలో చేసేది నువ్వేనమ్మా కామాక్షి. ఇది దుర్గా స్వరూపం. మార్కండేయ పురాణంలో చెప్పినట్టు కామాక్షి అని భక్తిగా అంటే అప్పటి వరకు కూడకట్టుకున్న పలు జన్మల పాపాలు దగ్ధమవుచున్నాయి. తన చూపులతోనే కోరికలు తీర్చే కామాక్షి అమ్మవారు, కోట్ల కొద్దీ కాములను సృష్టించిన కామాక్షి తల్లి, తన మూడు నేత్రాల నుంచి సత్వ రజ తమో గుణాలను ప్రచురింపజేసే మూడు శక్తులుగా వెలువడింది. కా అక్షరం నుంచి సృష్టి నిర్వాహకుడైన బ్రహ్మశక్తి వెలువడింది. ఆ అక్షరం నుంచి స్థితి నిర్వాహకుడైన విష్ణుశక్తి వెలువడింది. మా అక్షరం నుంచి లయ నిర్వాహకుడైన శివశక్తి వెలువడింది. అలాగే ఇంకో చాముండా రూపంలోకి వెళ్తున్నాము. శ్రవణచల ద్వేతండ సమరోద్ధండ ధృతాసుర శిఖండ దేవి కలితాం త్రషండ ధృత నరముండ త్వమేవ చాముండ. ఏనుగు కుండలాలుగా పెట్టుకోగా చెవులకు ఉన్న ఏనుగులు ఊగుతుండగా భయంకరమైన ఉగ్ర స్వరూపిణిగా సమస్త రాక్షసులను సంహరించి ఆ రాక్షసుల పేగులు మాలలుగా వేసుకుని రెండు చేతులతో చెండుడి ముండుడి తలకాయలు చాముండాదేవి రూపంలో తెచ్చింది నువ్వేనమ్మా కామాక్షిదేవి. అలాగే ఇంకో స్వరూపంలోకి వెళ్తున్నాం. ఉర్వీధరేంద్ర కన్యే గర్వీ భరితేన భక్తపూరేణ గుర్వీ మకించనార్తి ఖర్వీ కురిషే త్వమేవ కామాక్షి. హిమవత్ పర్వత రాజపుత్రి, గరిట నిండా పాయసం నింపుకుని పేద భక్తుల పెద్ద పెద్ద కష్టాలు పోగొట్టి ఐశ్వర్యాలు ఇచ్చే అన్నపూర్ణాదేవి స్వరూపంలో ఉన్నది నువ్వేనమ్మా కామాక్షి. ఇప్పుడు బాలాత్రిపురి సుందరిలో వెళ్తున్నాము. మరమదన వర్ణలోల మన్మదహేల విలాస మణిశాల కనకరు చౌర్యశీల త్వమంబా బాల కరాబ్జ ఋతమాల. మన్మధుణ్ణి నాశనం చేసిన శివుణ్ణి వరించడం మీద ఆసక్తి ఉన్న తల్లి, మూలాధారం నుంచి అమ్మవారి సహస్రారంలో ఉన్న శివుణ్ణి చేరడానికి ఆసక్తిగా ఉన్నట్టు సమస్త సౌందర్యాల రాశి లీలలు అనే శ్రేష్టమైన క్రియలు కలిగిన తల్లి, బంగారపు కాంతిని దొంగిలుస్తున్నట్లు ఉన్నట్టు ఎరుపు పసుపు కాంతులతో ఉన్న తల్లి, చేతిలో మాల పట్టుకుని ఉన్న బాలాత్రిపుర సుందరి నువ్వేనమ్మా కామాక్షి. సర్వం శ్రీ జగదంబాత్మస్తు.
చాలా చక్కగా చెప్పారండి. మాటల్లోనే అమ్మ రూపాలన్నింటినీ చూపించారు. అమ్మ ఏ రూపం తీసుకున్నా చండి అయినా బాలా త్రిపుర సుందరి అయినా అన్నపూర్ణగా అన్నం వడ్డిస్తున్నా మన అమ్మే కదా, ఎంత గొప్పగా ఉంది, ఎంత బాగున్నది. చాలా ధన్యవాదాలండి. ఆ పరబ్రహ్మ యొక్క శక్తియే ప్రకృతిగా మారింది, అమ్మగా మారింది. సృష్టిలోని అణువణువులోనూ శక్తిగా మారింది. సర్వజీవులలోనూ కదలిక తానయింది. ఉపాధులలోని పంచకోశాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణము, పంచభూతాలు, రక్తము, మాంసము, ఎముక, చివరకు ప్రాణము తానై, అక్షరములు తానై, కుండల్ని తానై, హృదయ కుహరములో దైవము తానై, వాక్కు తానై, అన్నీ తానై వసించి ఉన్నది. ఇంతకంటే దగ్గరగా మనతో ఎవరు ఉండగలరు? బయట లోపల అంతా తానై నేనై ఉన్నది. ముఖానికి అద్దం ఆనించి చూస్తే మన రూపం కూడా మనకి కనిపించదు. మనకు అమ్మ అంత దగ్గరగా ఉంది కనుకనే ఆ జగన్మాతను చూడలేకపోతున్నాం. అద్దము రూపము రెండూ నీవే ఉన్నప్పుడు ఉన్నది ఒక్కటే. ఈ జ్ఞానమును అమ్మ మనకు కల్పించి సాక్షాత్కరించాలి. దానికి మన అర్హత అమ్మ దయ మాత్రమే. అహమిత్యేవ విభావయే భవానీ. ఇప్పుడు రాధికా కామేశ్వరి గారు మిగతా భాగాన్ని వివరిస్తారు. రాధికా కామేశ్వరి గారు.
శ్రీ గురుభ్యో నమః. కామాక్షి పరదేవతాయ నమః. మూక కవి తనకు దర్శనమిచ్చిన అమ్మవారి రూపాలని వర్ణిస్తున్నారు. వారాహిదేవి క్రోడపతి అంటే వరాహస్వామి రూపంలో చేతిలో హలం అనగా నాగలి, ముసలం అనగా రోకలి పట్టుకుని దర్శనమిచ్చింది. శత్రువులను దండిస్తూ శత్రుభయం పోగొడుతున్నది. ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నది. వారాహి రూపంలో కామాక్షిదేవి విహరిస్తుంది. క్రియాశక్తి అమ్మవారి క్రియాశక్తి వారాహిదేవి, జ్ఞానశక్తి శ్యామలాదేవి. ఆర్యాశతకంలోని పారాయణ యోగ్యమైన శ్లోకాల్లో ఒకటి ఇప్పుడు చెప్తున్నారు. ప్రేమవతి కంపాయాం స్థేమవతి యతిమనస్సు భూమవతి సామవతి సత్యగిరాం సోమవతి శిరసి భాతి హైమవతి. సత్యగిరులు అంటే సత్యవాక్కులు, సత్యవాక్కులంటే వేదాలు. యతుల మనస్సులలో స్థిరంగా ఉండే తల్లి కామాక్షి పరదేవత. సామవేదంలోని కేనోపనిషత్తులో శ్రీవిద్య గురించి ప్రస్తావించారు. దేవతలను లొంగ తీసుకోవడానికి ఉండే మంత్ర విశేషాలు ఉన్నది సామం. వేదములలో సామముగా ఉంది అమ్మ. సామవేదంలో అమ్మ తన పేరుని ఉమా మరియు హైమవతిగా చెప్పింది. హైమవతి అంటే ప్రకాశ స్వరూపిణి, బ్రహ్మ విద్యారూపిణి. భూమవతి అంటే కొలత కందని వ్యాప్తి చెందిన తల్లి. ఇప్పుడు మనం పాదారవింద శతకంలోకి ప్రవేశిస్తున్నాం. అమ్మ అనుగ్రహం కోసం అమ్మ పాదాలు పట్టుకోవాలి. మూక కవి దూర్వాసుని అంశ. మూక పంచశతిలో ఆర్యాశతకం, పాదారవింద శతకం, స్తుతి శతకం, కటాక్ష శతకం, మందస్మిత శతకం ఉన్నాయి. అమ్మవారి సాక్షాత్కారానుభవం చదివేవారికి వినేవారికి కల్పించేవి ఈ శ్లోకాలన్నీ కూడా. పుష్పదంతుడనే గంధర్వుడు రాసిన శివమహిమ్న స్తోత్రం ఎంతో మహిమ గలది. దాన్ని మహిమ్న పంధానం అంటారు. ఆ తర్వాత కౌలెందరో ఎందరినో ఆ శ్లోకం ప్రభావితం చేసింది ఆ స్తోత్రం. ఈ స్తోత్రరాజం మహిమ్న స్తోత్రం. ఇందులోని శిఖరిణి వృత్తాన్ని తీసుకునే సౌందర్య లహరిని రచించారు శంకర భగవత్పాదులు. శిఖరిణి వృత్తం ఎంతో ప్రముఖ వృత్తం. పాదారవింద శతకం కూడా శిఖరిణి వృత్తంలోనే రచించారు. శిఖరిణి వృత్తం అంటే అంత ఉన్నతంగా శిఖరం ఎక్కుతుంటే ఉండే స్థితి ఉంటుంది. ఇందులో చందోగమనం ఒక పరాకాష్ఠకు తీసుకెళ్లేదిగా ఉంటుంది. పర్వతరాజపుత్రి అయిన అమ్మవారికి శిఖరాల్లో విహరించినంత ఆనందంగా ఉంటుంది శిఖరిణి వృత్తం. మన్మధుని శత్రువైన శివుని యొక్క ప్రియురాలా, నీ మహిమను వర్ణించడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. నాకు అంత శక్తి లేదు, ఏదో నా మనసులో ఒక పరిపక్వ స్థితి ఏర్పడి నిన్ను స్తుతిస్తున్నాను అని అంటూ అమ్మ పాదాల చింతకు తీసుకువెళ్తున్నారు మూక కవి. అమ్మవారి మహిమను మనం పూర్తిగా ఎప్పుడూ వర్ణింపలేము. ఆ భావనతోటే మనం కూడా ఎప్పుడు అమ్మవారిని పూజించాలి. తర్వాత శ్లోకాల్లో ఈ విధంగా చెప్తున్నారు అమ్మ పాదాలను గురించి. అమ్మ లేత ఎర్రని పాదాల నుండి అరుణకాంతులు దిక్కులన్నీ వ్యాపించిపోయాయి. విశ్వానికంతా పైన ఉన్నవి అమ్మ పాదాలు. ఇంద్రుని అమరావతిలోని నందనవనంలో ఉన్న వృక్షాల చిగుళ్ల అరుణిమని మించిపోయాయి అమ్మవారి పాదకాంతులు. అనగా నందనవనంలోని కల్పవృక్షాల కన్నా ఎక్కువగా ఏది కోరుకుంటే అది ఇస్తాయి అమ్మ పాదాలు. ఉదయిస్తున్న సూర్యుని కాంతులకు ఆదిగురువులా ఉన్నాయి అమ్మ పాదాలు. సూర్యకాంతులకు మించిన కాంతులు అంటే అమ్మ పాదాలు జ్ఞానకాంతులను వెదజల్లుతున్నాయి. మనకి లలితా సహస్రనామంలో ఉండేటటువంటి పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీరా మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవది అని అమ్మవారి పాదాలని వర్ణన అక్కడ మనం చూడొచ్చు. ఇక బందూక కుసుమ స్తబకం అంటే మంకెన పూల గుత్తి యొక్క ఎరుపును మించిపోయాయి అమ్మ పాదకాంతులు. అనగా ఆ పూగుత్తి మృదుత్వాన్ని మించిపోయాయి అమ్మ పాదాలు. ఇదంతా ఆదిమ గురువైన అమ్మ పాదుకా మంత్ర ఉపాసన. పాదుకా శతకం గురుపాదుక మంత్రం. సహస్రారంలో అమ్మ పాదాలను తలచాలి. అమ్మవారి పాదాల వర్ణన వింటుంటే మన మనస్సులో అరుణకాంతి నిండుతుంది. వెలుగుని బట్టి దీపం పరిచయమైనట్టు ముందు అమ్మ పాదాల వెలుగులు, తర్వాత పాదాలు ఎరుకకు వస్తాయి మనకు. హంసలకు ఎలా నడవాలో చెప్పే పాదాలు అమ్మ పాదాలు. హంసలు అంటే యోగులు. వారి గమనపు పద్ధతి గురు రూపంలో చెప్తోంది అమ్మ. హంస అంటే మరో అర్థం మన ఊపిరి. మనలో ప్రాణశక్తిగా ఉంది. అన్ని దరిద్రాలు తొలగి అన్ని సంపదలు కలగాలంటే కల్పవృక్షాలైన అమ్మ పాదాలు పట్టుకోవాలి, ధ్యానించాలి. అనేక జన్మల మోహరూప తమస్సుని పోగొట్టేవి అమ్మ పాదాలు. తర్వాత శ్లోకంలో నా మనస్సు నీ పాదాలలో తంద్రను విడిచి విహరించుగాక అని కోరుతున్నారు మూక కవి. అంటే ధ్యాన సాధనలో కునుకుపాటు సోమరితనం విడిచిపెట్టి ధ్యానం చేయాలి. ఆ తర్వాత శ్లోకంలో ఇలా చెప్తున్నారు. సహస్రారంలో ఉన్న శివశక్తి స్వరూపాన్నే గురుపాదుకలుగా నమస్కరిస్తున్నాము. ఇక్కడ చమత్కారంగా ఒక విషయాన్ని చెప్తున్నారు. ఒకసారి శివుడు గబుక్కున తన తలను అమ్మవారి పాదాల దగ్గరికి వంచాడట. శివుని జటాజుటంలో ఉన్న చంద్రుడు అమ్మ ఎర్రని పాదపు కాంతికి ఎరుపుగా అయ్యాడట. చంద్రోదయంతో పద్మాలు ముడుచుకున్నట్టు ఆ శశికాంతికి అమ్మ పాద పద్మాలు ముడుచుకున్నాయట. ఎంత చక్కని భావ వ్యక్తీకరణ. శివుని జటాజూటంలోని నీరు అమ్మవారికి పాద్యమైందట. మరొక శ్లోకంలో నేను వస్తున్నానులే అని అభయవచనం ఇచ్చినట్టుగా అమ్మ మువ్వల సవడి వినిపిస్తుందట. ముందుగా తులాకోటి అంటే అందెల జంట. మన జన్మ జన్మల తమస్సు అమ్మ తన పాదాలు క్షణకాలం పాటు మన తలపై పెడితే ఆ తమస్సంతా పటాపంచలైపోతుంది. గుళ్లల్లో శటగోపం పెట్టేది ఇది తెలియచేయటానికే. మరొక శ్లోకంలో అమ్మ పాద పరాగాల గురించి చెప్తున్నారు. అమ్మ పాదధూళిలో ఒక్క కణం చాలు మన జన్మ జన్మల పాపాలను పోగొట్టడానికి. అమ్మ పాదపరాగాలని ప్రోధి చేసుకుని ఉండలు చేశాడట బ్రహ్మ. అవే బ్రహ్మాండాలు. అందుకే వాటిని తలపై పెట్టుకుని చూసుకుంటాడు విష్ణువు. సృష్టి లయమయ్యాక అవి భస్మంగా శివుణ్ణి చేరతాయి. పాదపద్మ పరాగం పద్మాలకి ఉన్న పుప్పొడిలా అవి వాటికవే అమ్మ పాదాల నుంచి వచ్చినవి. ఇక తర్వాతి శ్లోకంలో చీకట్లో సూర్యోదయం ఎంత అవసరమో మనస్సనే తూర్పుకొండపై అమ్మ పాదాల ఉదయం అంత అవసరం. లెక్కలేనంత మోహపు చీకటికి శత్రువు అమ్మ పాదాల ఉదయం. మనకి సౌందర్య లహరిలో ఉండే అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీప నగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిచరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలదౌ నిమజ్ఞానం మురరిపుదంష్ట్రవరాహస్య భవతి అనేటటువంటి శ్లోకంలో చెప్పిన విధంగా అమ్మవారి పాదాల ఉదయం మన తమస్సుని జన్మజన్మల తమస్సుని తీసేస్తుంది. రసానుభూతి అందరికీ అంటదు, దానికి సంస్కారం కావాలి. కావాలి అని అనుకోపోవటం వలనే ఆస్వాదించలేరు. మరొక శ్లోకంలో అమ్మ పాదాలను అమ్మ కళ్ళతో వక్షస్థలంతో పెదవులతో పోలుస్తున్నారు. అమ్మ కళ్ళు పాదాలు చక్కగా కోలగా శృత్యంతముగా ఉన్నాయట. కళ్ళు శృత్యంతము వరకు అంటే చెవులు వరకు ఉన్నాయి అని అర్థం. పాదాలు మంచి నడతను సూచిస్తూ శృత్యంతము అంటే వేదాంతంలో అమ్మ పాదాలు ప్రకాశిస్తున్నాయి అని. అమ్మ పెదవులు మంచి ద్విజులతో అంటే చక్కని పలువరసతో. ద్విజపంక్తి ద్వయోజ్వల అని మనం లలితా సహస్రనామంలో చదువుకున్నట్టుగా శోభిల్లుతున్నాయి. అమ్మ పాదాలను ద్విజులు అంటే బ్రాహ్మణులు సేవిస్తున్నారు. అమ్మ వక్షస్థలము ముత్యాలహారాలతో అంటే ముక్తాశ్రితముగా శోభిల్లుతున్నది. అమ్మ పాదాలు కూడా ముక్తాశ్రితములో అంటే ముక్తి పొందిన జీవులు ఆశ్రయించినవి ఆ తల్లి పాదాలు. ముక్తి పొందిన జీవులు అమ్మ పాదాలను సేవిస్తున్నారు అని అద్భుతమైనటువంటి సమన్వయంతో ఇక్కడ మనకు తెలియజేశారు. ఇలా రమ్యమైన వర్ణన కొనసాగుతోంది. శ్రీ గురుభ్యో నమః.
చాలా చక్కగా చెప్పారు రాధిక గారు. బిడ్డ తల్లి పాదాలు పట్టుకుంటే ఎత్తుకోకుండా అక్కున చేర్చుకోకుండా ఎలా ఉంటుంది? అమ్మ పాదాలు పట్టుకుంటే లభించేది ఉన్నత గతులే కదా. అమ్మతత్వము మన భారతీయతలో ఎంతగా ఇమిడిపోయిందంటే మన దేశాన్ని కూడా మనం భరతమాత అని అంటాం. అఖండ భారతంలో ఆ సేతు హిమాచలం కైలాసం నుండి రామేశ్వరం వరకు శివరూపాలతోనూ, కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు అమ్మ పీఠాలతోనూ మన భారతం శివశక్తైక రూపిణిగా దర్శనమిస్తోంది. భారతదేశంలో పైభాగం హిమవత్ పుత్రికగా పార్వతి, మధ్య భాగంలో వింధ్యాచల వాసినిగా నందాదేవి దుర్గగాను, చివరిలో మలయాచల వాసినిగా భగవతి నామంతోనూ అమ్మ కొలువు తీరింది. అందుకే మన దేశాన్ని భారత మాత అని, వందే మాతరం అని తెలుసుకుంటున్నాము, కొలుచుకుంటున్నాము. అంతేకాదు, ఆ పరమాత్మ మనల్ని తరింపచేయడానికి భూమిని, కాలాలను, నదులను, అరణ్యాలను పవిత్రం చేసి తాను వ్యక్తమవుతున్నాడు. భారతదేశంలోని పవిత్ర భూములను క్షేత్రాలుగా, పవిత్ర నదులను తీర్థాలుగా, పవిత్ర కాలాలను పర్వదినాలుగా, నైమిషారణ్యం లాంటి వాటిని పవిత్ర అరణ్యాలుగా గుర్తించి దర్శించి సనాతన ధర్మాన్ని మనకు అందించిన పూజనీయులైన ఋషి పరంపరకు తలవంచి నమస్కరించుకుందాం. మనం భారతదేశంలో జన్మించినందుకు, భారతీయులమైనందుకు పొంగిపోదాం. ఇప్పుడు కె రవితేజ గారు భారతదేశం నుంచి మాట్లాడుతున్నారు. వీరు కూడా మొదటిసారిగా మురళిలో మాట్లాడుతున్నారు. ఈసారి నా భాగ్యం ఏంటంటే చాలా మంది భారతదేశం నుంచి మాట్లాడే వాళ్ళందరూ మొదటిసారే మాట్లాడుతున్నారు. రవితేజ గారు మాట్లాడండి.
నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. జగన్ నేదం నేదం అనే శ్లోకంలో అమ్మ నీ పాదముల యొక్క మహిమే వేదాల యొక్క తాత్పర్యం అని వర్ణిస్తున్నారు. నీ పాదములే ఈ జగత్తులో వెతకవలసిన వస్తువులు అని యోగులు నిర్ధారించారు. ఎలా వెతకాలి అని నిర్ధారించారు అంటే, నీ పాదములు తప్ప వేరొకవి గొప్పవి కాదు అనే భావనతో, అనగా నేతి నేతి అనే భావనతో వెతకాలి. నిశితమైన ఏకాగ్రమైన బుద్ధితో వెతకాలి, శాస్త్రబద్ధమైన ఆచరణతో వెతకాలి అని వర్ణించారు. ఇంకొకటి, నిష్కపటమైన బుద్ధితో, అనగా అకృతకమైన మనస్సుతో వెతకాలి అనే, అంటే కపటం లేని మనస్సుతో అమ్మవారి పాదాలను వెతకాలి. ఇన్ని బుద్ధులతో మహాత్ములు యోగులు అన్వేషించి తెలుసుకునే పదమే నీ పదమమ్మ అని వర్ణించారు. ఈ విధంగా మనం అన్వేషిస్తేనే అమ్మ పాదాలు దొరుకుతాయని కూడా ఇందులోని అర్థం. తరువాతి శ్లోకం. అమ్మ, నీ చరణాలే ఒక మణిద్వీపం, అనగా స్వయం ప్రకాశ శక్తి కలిగినవి. అటువంటి మణిద్వీపాన్ని నా మనసులో పెట్టుకుంటానమ్మా. మోహం అనే తమస్సు ఎన్నో జన్మల నుండి మన మనసుల్లో నిండి ఉన్నది. అమ్మవారి పాదాలనే మణిద్వీపం పెట్టుకుంటే ఆ మోహమనే అంధకారాన్ని అమ్మవారి పాదపద్మాలు పోగొడుతున్నాయి. తరువాతి శ్లోకం. అమ్మా, నీ పాదపద్మం యజ్ఞం చేసే యజమానిగా ఉంటే జ్ఞానుల మనస్సులను వెదుకగా చేసుకొని అందులో జ్ఞానం అనే అగ్నిని రగల్చి ఎన్నో జన్మల నుండి ఉన్న జీవుని కర్మలను హవిస్సుగా ఆహుతి వేస్తున్నావు. అంటే అమ్మవారి పాదాలను స్మరిస్తే అమ్మవారే మన కర్మలను జ్ఞానంలో దగ్ధం చేసి మనలకు ముక్తిని ప్రసాదిస్తున్నది అని భావం. తరువాతి శ్లోకంలో అమ్మవారి పాదాలను ఒక మాంత్రికురాలుగా భావిస్తున్నారు. మాంత్రికులు విభూతి చల్లుతూ మంత్రాలు చదువుతూ ఉంటారు. అమ్మవారి పాదాలు మాంత్రికురాలుగా ఉంటే ఆ మంత్రాలే అమ్మవారి పాదాల మువ్వాల శబ్దముగా వర్ణిస్తున్నారు. విభూతి అమ్మకాళి గోళ్ళని తెల్లని కాంతులే విభూతిగా వస్తున్నాయి. అలా వస్తున్నప్పుడు నన్ను పట్టి పీడిస్తున్న మమత అనే పిశాచం విడిపోతుందమ్మా అని వర్ణిస్తున్నారు. తరువాతి శ్లోకంలో, అమ్మా, నీ పాదాలు పగటికి ఆరంభంలా ఉన్నాయి, ఋతువులకి ఆరంభంలా ఉన్నాయి, రాత్రికి ఆరంభంలా ఉన్నాయి అని పోలుస్తున్నారు. ఇందులో పగలు అనగా సూర్యోదయమునందు కమలములు వికసిస్తాయి, అలాగే నీ పాదము ధ్యానిస్తే సంపదలు అనే కమలములు వికసిస్తున్నాయమ్మా. అలాగే కోకిల గొంతులోని పాటని వసంత ఋతువు వికసింపజేసినట్లుగా కవుల గొంతులని నీ పాదములు అనే వెలుగులు వికసింపజేస్తున్నాయి. తరువాత ప్రదోషకాలంలో చంద్రుడు వచ్చినట్లుగా జ్ఞానమనే చంద్రోదయాన్ని నీ పాదస్మరణ కలిగిస్తున్నది. ఇందులో గమనిస్తే మనం లక్ష్మీదేవి కృపని, సరస్వతీదేవి కృపని, గౌరీదేవి కృపని, అనగా ఆత్మజ్ఞానాన్ని అమ్మవారి పాదస్మరణ వలన కలుగుతుంది అని మూకకవి అంటున్నారు. తరువాతి శ్లోకం. ఇది నిత్యపారాయణ శ్లోకంగా గురువుగారు వర్ణించారు. ఇందులో గ్రహదోషాలను పోగొట్టగలిగే శక్తి ఉన్నది. ఇందులో అమ్మవారి పాదాలను ఈ విధంగా వర్ణిస్తున్నారు. అమ్మా, నీ పాదాలు సూర్యకాంతిని కలిగి ఉన్నాయి, అమృత నిలయములు, లోహితములు అనగా ఎర్రగా ఉన్నాయి, తలవంచిన వారి పట్ల సౌమ్యముగా ఉన్నది, గురువుగా ఉన్నాయి, కవిత్వాన్ని కలిగిస్తున్నాయి, మందంగా అనగా నెమ్మదిగా నడుస్తున్నాయి. తమ కేతు అనగా చీకటి పాలిట అగ్నిగా వెలుగుతున్నాయి. ఇందులో గ్రహపరంగా చూస్తే సూర్యకాంతిని అనగా సూర్యగ్రహం చెప్పబడింది. అమృత నిలయము అనగా చంద్రగ్రహం, లోహితము ఎర్రగా అనగా కుజగ్రహం, సౌమ్యముగా అనగా బుధగ్రహము, గురువుగా అనగా గురుగ్రహం అనగా బృహస్పతి, కవిత్వం అనగా శుక్రగ్రహము, మందముగా అనగా శనిగ్రహము, తమకేతు తముడు అనగా రాహు, కేతు రాహుగ్రహం, కేతుగ్రహం చెప్పబడింది. అమ్మా, నవగ్రహాల స్వభావం నీ పాదాలలో ఉన్నాయమ్మా అని నవగ్రహాలు వర్ణించారు. అమ్మ చరణాలను ఆశ్రయించిన వాడికి ఈ గ్రహబాధలు అనేవి ఉండవు అని గురువుగారు వర్ణించారు. తరువాతి శ్లోకంలో అమ్మవారి పాదాలను ఆశ్రయించిన వాడు ఎటువంటి గొప్ప స్థితికి వెళ్తాడో చెప్తున్నారు. ఇందులో మహాభాష్యానికి వ్యాఖ్యానం చెప్పగలిగిన నేర్పరి అవుతాడు, అనగా మహాభాష్యం అనగా పాణిని అష్టాధ్యాయానికి పతంజలి రాసిన భాష్యం, అటువంటి వ్యాఖ్యానానికి చెప్పగలిగిన నేర్పరి అవుతాడు. తరువాత కామాది వికారాలపై వైరాగ్యం కలుగుతుంది. తరువాత మహాపద్మంలో కూర్చోబెడుతుంది, అనగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇందులో ఇంకొక అంతరార్థం గురువుగారు వర్ణించారు. మహాభాష్యం ఈ వ్యాఖ్యానం పతంజలి రచించాడు, అంటే పతంజలి ఆదిశేషుని యొక్క అవతారం. ఆదిశేషుని పైన కూర్చున్నవాడు మహావిష్ణువు. ఇది ఇందులోని అర్థం. కాముడిపై నసల చిట్లించినవాడు అనగా శివుడు, పద్మంపై కూర్చున్నవాడు అనగా బ్రహ్మ, అమ్మవారి పాదాలను ఆశ్రయించిన వాడు విష్ణువు. బ్రహ్మ శివుని యొక్క పదవులను కూడా ఆశించడు, వాటికి అతీతమైన పరబ్రహ్మ స్థితిని పొందుతాడు అని గురువుగారు వర్ణించారు. సర్వం శ్రీ కామాక్షి చరణార్విందార్పణమస్తు.
ధన్యవాదాలు రవితేజ గారు, చాలా చక్కగా మాట్లాడారు. చివరిగా ఉత్తరాదిలో కాశీ విద్యాస్థానంగా పేరుగాంచింది. అలాగే కంచి మహాక్షేత్రం కూడా సర్వ విద్యలకు మహాపండితులకు నిలవై ఉంది. కంచిలో ఘటికాస్థానములు అని ఉండేవి. ఇవి విద్యాస్థానములు. పండితులు ఏ గొప్ప గ్రంథం రాసినా అవి కంచిలోని ఘటికాస్థానములకు పంపేవారు. అక్కడి వారు ఆమోదించి ముద్ర వేస్తేనే అది గొప్ప గ్రంథంగా గుర్తించబడేది. ఇక చివరిగా కథ కంచికి మనం ఇంటికి అన్న సామెత ఇక్కడి నుండే వచ్చింది. కథను అంటే గ్రంథమును ఆమోదిస్తేనే ఇంటికి వెళ్లేవారు. ఈ సామెత విన్నప్పుడు నాకు కలిగిన భావన, మన జీవుడి కదా కంచికి చేరాలి అంటే మోక్షమును పొందాలి, జీవుడు తన ఇల్లైన స్వస్వరూపాన్ని చేరాలి అని అనిపించింది. ఇప్పుడు ఈ మురళి ముగిస్తే మరి ఒక మురళిలో కలిసే వరకు ఈ అమ్మ కథను మన హృది కంచిలో ఉంచి మనం ఇంటికి వెళ్ళడం, నాతో సహకరించి అద్భుతంగా ఈ మురళిని నడిపించిన వక్తలకు మరియు పాల్గొన్న అందరికీ ధన్యవాదములు. ఈ అవకాశం కలగజేసిన విద్యా గారికి కృతజ్ఞతలు. అలాగే ప్రతి మురళిలో సాంకేతిక సహాయం అందిస్తున్న మధుకర్ గారికి కృతజ్ఞతలు. నా జీవన ప్రయాణంలో ఆధ్యాత్మిక ప్రయాణంలో కలిసి నడుస్తున్న నా జీవిత భాగస్వామి బాలు గారికి కృతజ్ఞతలు. జీవుడిని దేవుడిని అనుసంధానం చేస్తూ ఇంతటి పరిజ్ఞానం అందించిన మన గురువు గారి పాదములకు, నన్ను అనుక్షణం నడిపిస్తూ ఈ మురళిలో నా నుంచి వైఖరిగా వ్యక్తమైన మా అమ్మ శివశక్తైక రూపిణి లలితాంబ పాదపద్మములకు తలతాకించి నమస్కరిస్తున్నాను. గురుభ్యోన్నమ విద్యార్థిని సిరి. మరి ఒక్క మాట, నెక్స్ట్ మురళి నవంబర్ 21వ తారీఖు ఉంటుంది. వివరాలు స్పీకర్స్ గురించి, మోడరేటర్ ఎవరన్న విషయం గురించి విద్యాగారు మనకు తెలియజేస్తారు. స్వస్తి.